నారాయణ 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 ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ. భక్తులని మీకందరికీ సమాచారం తెలిసిపరచాను. నారాయణ 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 మనం తరించడానికి నాలుగు అక్షరాలు చాలు. మనకి భక్తి శ్రద్ధలు ఉంటే, భక్తి ఉంటే, శ్రద్ధ ఉంటే పెద్ద సాహిత్యం అక్కర్లేదు. ఈ నారాయణ అనే నాలుగు అక్షరాలు సరిపోతాయి మనం తరించడానికి. ఈ సృష్టినంతా పరిపాలించేవాడు ఒక్కడంటే ఒక్కడు. పరిపాలించేవాడు వంద మంది లేరు, పరిపాలించేవాడు ఒక్కడే, తాడే భగవంతుడు. మొత్తం ఈ సృష్టిని, ఇతర లోకాలను ఈ నియమించేవాడు, పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు ఏదైనా పదవులు ఉంటాయి, ప్రధానమంత్రి అని ముఖ్యమంత్రి పదవులు, అడక పదవులు ఎలా ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఈ పదవులు ఒక దేహ ప్రారంభాన్ని బట్టి పదవి వస్తుంది, ఒక దేహ ప్రారంభాన్ని బట్టి చదువు బాగా వస్తుంది, ఒక దేహ ప్రారంభాన్ని బట్టి గౌరవాలు వస్తాయి, ఒక దేహ ప్రారంభాన్ని బట్టి ధనం వస్తుంది. అది దేహ అలాగే అధికారం కూడా వస్తుంది. అధికారం వచ్చిండే అందరినీ పరిపాలన చేస్తాం అనుకుంటా, ఎంతమంది పరిపాలకులు లేరు, ఒక్కడే పరిపాలకులు, వాడే భగవంతుడు. ఈ సృష్టిని నడిపేవాడైనా పరిపాలించేవాడే, నియమించేవాడే, వాడే నారాయణ. అంతర్యామిగా బయట ఉన్నాడు నారాయణుడు, లోపల ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతర్యామిగా కూడా ఉన్నాడు. మన హృదయాల్లో, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. గీతలో భగవంతుడు ఏమని చెప్పాడంటే, నీ అందరి గురించి నాకు తెలుసు, మీ పూర్వజన్మలో మీరు ఎక్కడున్నారో నాకు తెలుసు, మీరందరూ చనిపోయాక ఏ జన్మలో వెళ్తారో నాకు తెలుసు, పూర్వం ఉన్న జీవకోట తెలుసు, ఇప్పుడున్న జీవకోట తెలుసు, రాబోయే జీవకోట కొడుతుంది. రాబోయే ప్రపంచంలో, ఈ ప్రపంచంలోనే ఎటువంటి మనుషులు రాబోయే ప్రపంచంలో వస్తారు అని నాకు తెలుసు, అని నాకు తెలుసు. అర్జున, నీకు నాకు తేడా ఒకటి, జరిగేది ఒకటే, కానీ నాకు తెలుసు, నీకు తెలియదు తేడా. అందుచేత ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, పరిపాలించేవాడు భగవంతుడు, ఆయన మీరు కర్మసూత్రాలు, ఈ సూత్రాలు వారు అలా చేశారు అని చెప్తే, అలా జరిగింది, వీరు ఇలా చేశారు, ఇలా జరిగింది అని ఏదో 90 అనుకుంటా, ఆయన నిజాలు కాదు. ప్రతిదీ జరిగేది భగవంతుడి సంకల్పం. ఈ కర్మసూత్రాలు ఈ కాదు, ఉన్నాయి ఏదో సూత్రాలు ఉన్నాయి, రూల్స్ అవి ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడి సంకల్పానికి భిన్నంగా ఏది జరగటం లేదు. మంచి జరిగినా చెడ్డ జరిగినా అంతా భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతాయి. చావులు పుట్టుకలు అన్నీ కూడా భగవంతుడి పేరు. ఈ శరీరంలో ప్రాణం పోసిన వాడు భగవంతుడు, మరి ప్రాణం తీసేసేవాడు భగవంతుడు, ఈ శరీరం శవం అయిన తర్వాత ఇంకో శవంలో మళ్ళీ ప్రాణం పోసేవాడు భగవంతుడు, మళ్ళీ ఆ శరీరం శవం అయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరంలో ప్రాణం పోసేవాడు, ఇలా ప్రాణం పోస్తూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు. ఆయన పాదాల దగ్గరికి మనం చేరే వరకు ఇలా ప్రాణం పోస్తాడు, తీస్తూ ఉంటాడు ఆడే భగవంతుడు. ఆయన పాదాల దగ్గరికి మనం చేరుకునే వరకు, ఆయనలో ఐక్యం అయ్యే వరకు శరీరంలో ప్రాణం పోస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కర్మ సిద్ధాంతాల ప్రకారం ఏదో ఒకటి జరిగిస్తూ ఉంటుంది, అది మామూలు. కానీ ఆయన సంకల్పం ఫైనల్, భగవంతుడి యొక్క సంకల్పం సుప్రీం కోర్టు, ఇంక దాన్ని తిరిగిలేదు. ఈ కర్మసూత్రాలు, ఇటువంటి సూత్రాన్ని కింద కోర్టులో చెప్పే తీర్పుడది. అందుచేత ఈవేళ ఎవరో చెప్పారు, మాకు దుఃఖంగా ఉందని వారి భర్త భద్రాచలంలో ఏది యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ శరీరం పుట్టిందంటే చనిపోదు. శరీరం పుట్టిందంటే చనిపోయే పుడుతుంది. ఆ రోజు మనకు తెలియదు ఏ రోజున చనిపోతుంది, ఆ రోజు ఏ రోజు చనిపోవాలో ఆ రోజు చనిపోతుంది. ఆ రోజు మనకు పుట్టినరోజు తెలియదు కానీ చనిపోయే రోజు కూడా తెలియదు. ఎంత ఆశ్చర్యంగా ఉండేది, చివరి శ్వాస మనకి శ్వాస అంతా బయటకు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చనిపోయామని మనకు తెలియదు. ఇంకో శ్వాస తీసుకోవచ్చు అనుకుంటాం, ఇంకో శ్వాస తీసుకోలేమని సంగతి తెలియదు. అంటే మనం చనిపోయాక మనం చనిపోయామని మనకు తెలియదు, పక్క వాళ్ళకి తెలుస్తుంది మనం చనిపోయాం, మనకు తెలియదు. ఇదే చివరి శ్వాస అని మనకు తెలియదు. ఇంకో శ్వాస తీసుకుందాం, మళ్ళీ గాలి పీల్చుకుందాం అనుకుంటాం, కానీ అది ఇదే చివరి శ్వాస అని తెలియదు. జీవితంలో మనకు మొదటి శ్వాస తెలియదు, చివరి శ్వాస తెలియదు. మొదట ఎప్పుడు గాలి పీల్చుకున్నామో మనకు తెలియదు, మరి చివరి గాలి ఎప్పుడో మనకు తెలియదు. అంటే ఆ దేహం ఎప్పుడు, దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి, ఆ దేహం ఎక్కడ ఉండాలి, ఏ పని చేయాలి, ఏ వృత్తి చేయాలి, ఎప్పుడు చనిపోవాలి, అన్ని నిర్ణయం అయిపోతుంది. మన జీవితాలన్నీ తీసేసిన సినిమాలు లాంటివి. సినిమాలో హైదరాబాద్లో సినిమా తీస్తారు, మరి నరసాపురంలో మార్చడం కుదరదు. సినిమా హైదరాబాద్లో చేస్తారు, ఆ సినిమా మనకు నచ్చినా నచ్చకపోయినా నరసాపురం ఇష్టమైన వాడు చూస్తారు, ఇష్టం లేని వాడు మానేస్తారు, సినిమా ఆడేసి వెళ్ళిపోతుంది. మన జీవితాలు కూడా ఈ ప్రపంచం తెర మీదకి వచ్చాం, ఇది ఒక సినిమా. మన శరీరం ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని ఇతరులు ఇష్టపడినా ఆ పని చేసుకుని చచ్చిపోతుంది. అంటే ఇది ఒక వేషం, శరీరం అనేది ఒక వేషం. ఇప్పుడు నాటకం ఆడేటప్పుడు ఒక వేషం వేసి ఆడికి ఏ వేషం అవసరం, ఆ వేషం వేసి స్టేజ్ మీద ఎక్కి బలం మీద ఎక్కిస్తారు. తర్వాత ఆ నాటకం అయిపోయిన తర్వాత ఆడు దిగిపోతాడు. ఆడు దిగిపోయిన తర్వాత ఆ నాటకం బట్టలు ఆడు సొంతం కాదు, ఆ నాటకం వేసి వాళ్ళు ఇస్తారు బట్టలు. అలాగే ఈ శరీరం అనే బట్ట మనకు భగవంతుడు ఇచ్చాడు. మన నాటకం పూర్తి అయిన తర్వాత ఈ బట్ట తీసేసుకుంటాడు. అయితే జీవితం ఈ శరీరం అనేది ఒక తుప్పు, ఒక బట్ట. ఈ బట్ట మనకు ఎవడు ఇచ్చాడంటే భగవంతుడు ఇచ్చాడు. వేషం అయిపోయింది అనుకోండి, నాటకాల్లో కూడా అంతే. ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళినప్పుడు మన వేషం తీసి వాళ్ళు వేషం ఇస్తారు, వాళ్ళే బట్టలు ఇస్తారు. ఆ యాక్షన్ అయిన తర్వాత మన ఇంటికి పట్టుకెళ్ళినవారు బట్టలు వాళ్ళు తీసేసుకుంటారు. మరి మీ ప్యాంటు మీ చొక్కా వేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటారు. భగవంతుడు కూడా ఈ శరీరం అనే ఒక వేషం ఇచ్చాడు, ఇది ఒక వేషం. మన నాటకం పూర్తి అయిపోయిన తర్వాత ఈ ప్రపంచం మీదకి ఎందుకు వచ్చాము, అది నాటకం పూర్తి అయిపోయిన తర్వాత ఆ వేషం ఆయన తీసేసుకుంటాడు. అది శరీరం చచ్చిపోవటం అంటే ఆయన తీసేసుకుని మీరు వెళ్ళండి అంటాడు. ఇది మనకు ఇష్టం ఉన్నా మనకు ఇష్టం రాయిపోయినా మనకి మన సంకల్పాలతో సంబంధం లేకుండా జరిగే సంఘటన. అయితే భగవంతుడి మాటలు మనకు ఎందుకు అర్థం కావంటే మనకు పవిత్రత లేదు, ఏకాగ్రత లేదు, యోగ్యత లేదు. మనకు తగిన యోగ్యత లేదు, పవిత్రత లేదు, ఏకాగ్రత లేదు, అర్థం చేసుకోవడానికి శ్రద్ధ లేదు, భగవంతుడు ఉన్నాడని నాకు విశ్వాసం లేదు. భగవంతుడు అనేవాడు ఒకడున్నాడనే ఒక విశ్వాసం లేదు. భగవంతుడు కృష్ణుడు జన్మించినట్టు భగవంతుడు అతను ఆత్మ అతని సమాధి స్థితిలోనే శరీరం ధరిస్తాడు. మరి అతను సమాధి స్థితిలో ఉండగా శరీరం విడిచిపెట్టేస్తాడు. భగవంతుడు పుట్టినట్టు చనిపోయిన కృష్ణుడు పుట్టాడని కృష్ణుడు చనిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. అది నూటికి నూరిపోడు అబద్ధం. కృష్ణుడు పుట్టడు, చనిపోడు. మామూలుగా దేహాన్ని వేసుకుంటాడు, ఆ దేహాన్ని విడిచిపెట్టేస్తాడు. నీకు చూసేవాడు కనిపిస్తుంది వాడికి, శ్రీకృష్ణుడు పుట్టాడు చనిపోయాడు అని. అంటే ఆడు పుట్టలేదు చనిపోలేదు, ఈ రహస్యం అర్థమైన మోక్షం వస్తుంది అన్నాడు. ఈ రహస్యం మీకు బాగా అర్థమైనా మీకు మోక్షం చూడు అనుగ్రహిస్తా అన్నాడు. అంటే ప్రారంభం ఒక దేహ ప్రారంభం సుఖంగా వెళ్ళిపోవచ్చు, ఒక ప్రారంభం దుఃఖంగా వెళ్ళిపోవచ్చు. మన దగ్గర తిండర్తనం ఎక్కడ ఉందంటే మన అసత్యాన్ని వెతుకుతాం కానీ సత్యం దొరకాలనుకుంటాం. అది నెంబర్ వన్ తింగర్తనం. మనం అసత్యం కోసం ఇలా కలకత్తా వెళ్ళి రైల్లో కూర్చుని మెద్రాసు వెళ్ళాలనుకుంటాం. అది కూర్చోడం ఎక్కడ కూర్చుంటామంటే కలకత్తా వెళ్ళి రైల్లో కూర్చుంటాం, మెద్రాసు ఎప్పుడు వస్తుంది మెద్రాసు ఎప్పుడు వస్తుంది కనిపెట్టుకుంటాం. అంటే మనకి సత్యం అక్కర్లేదు, అసత్యమే కావాలి, దాన్ని వెతుకుతూ ఉంటాం. మీరు అసత్యాన్ని వెతకడం ఎందుకు? మనం ఇప్పుడు అసత్యంలోనూ ఉన్నాం. ఏమి జరిగిన అలా వెతుకుతూ ఉంటాం, అది వెతికి అది అసలు అది లేదు కదా. మనం అసత్యం దొరి అసత్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ సత్యం కావాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాం, అజ్ఞానాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, జ్ఞానం కావాలనుకుంటున్నాం. మీరు ఎన్ని జన్మలు ప్రయత్నం చేస్తే అజ్ఞానం మీకు కనిపిస్తుంది? అది లేదు కదా. అది మీరు వెతకటం ప్రారంభిస్తే ఉన్నదైతే దొరుకుతుంది, కానీ లేని దొరకదు. అలాగే అసలు అసత్యం లేదు, ఉన్నది సత్యమే. మన అసత్యం కోసం వెతుకుతామంటే అలాగ వెళ్ళిపోతాయి రోజులు. అజ్ఞానం కోసం వెతుకుతున్నాం. మనం వెతికేది అశాంతి కోసం, కావలి శాంతి అనుకుంటాం. మనం కోరికలు ఊరికే పెంచుకుంటూ ఉంటాం, కోరికలు పెంచుకుంటూ ఉంటాం, శాంతి కావాలనుకుంటాం. కానీ మనం ప్రయాణం చేసి అశాంతి. మనకు కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా మన కోరికను బట్టి పని అవ్వదు, భగవంతుడి సంకల్పాన్ని బట్టి పని అవ్వదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మన కోరిక ఉందని కోరిక లేకపోయినా భగవంతుడు సంకల్పిస్తే పని అయిపోదు. మన కోరిక ఉందనుకోండి, భగవంతుడి కోరిక ఉన్నా భగవంతుడి సంకల్పం లేకపోతే ఆ పని పూర్తి అవ్వదు. అసలు మనం ఇక్కడ మనకి నీ కో మనం ఏమనుకుంటామంటే కోరిక ఉంటే పని అయిపోతున్నామనుకున్నాం అనుకుంటాం. మన కోరికతో సంబంధం లేకుండా భగవంతుడి సంకల్పాన్ని బట్టి ప్రతిదీ పెళ్లిళ్ళు పేరెంటలు చావులు పుట్టుకులు బంధువులు స్నేహితులు విరోధులు అనేది జరుగుతుంది. భగవంతుడికి కృష్ణుడికి బంధువులు లేరు, స్నేహితులు లేరు, విరోధులు లేరు. మనకు అది చుట్టాలు ఉన్నట్టు, స్నేహితులు ఉన్నట్టు, విరోధులు ఉన్నట్టు అన్నీ కనిపిస్తాయి మనకు. వాడికి ఎవరు లేరు, వాడి దేవుడు. కృష్ణుడికి చాలామంది విరోధులు ఉన్నారు, చాలామంది స్నేహితులు ఉన్నారు, చాలామంది బంధువులు ఉన్నారని మనకు చూసేవాడికి అనిపిస్తుంది. వాడికి వాడి కోణంలో చూస్తే వాడికి బంధువులు లేరు, శత్రువులు లేరు, విరోధులు కూడా లేరు. వాడు మన మనస్సుతో చూసేటప్పుడు అలా కనిపిస్తుంది. అంచేత ఆయనలాగా ఉంటాడు, ఆయనకు శరీరం కనిపిస్తుంది. ఆ శరీరం కనిపించినప్పుడు ఆయన పుట్టాడు అనుకుంటాం. ఆయన ఆయనలాగా ఉంటాడు, ఆ శరీరం పోతుంది. ఆ శరీరం పోయినప్పుడు ఆయన చనిపోయాడు అనుకుంటాం. ఆయన ఆయనలాగా ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆయన ఆయనలాగా ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. ఏదో కృష్ణుడు యుద్ధం చేశాడు అనుకుంటున్నాం. ఆయన ఏది చేసినా సమాధి స్థితిలోనే జరుగుతుందని చెప్పాం. మీది హైదరాబాద్ మీటింగ్ ఇదే చెప్పాం. పతంజలి కూడా సమాధి స్థితి చెప్పాడు, కృష్ణుడు కూడా సమాధి చెప్పాడు. పతంజలి చెప్పిన సమాధిలో వాడికి స్వరూప స్మృతి ఉంటుంది, లోపల ఆనందం ఉంటుంది, పని ఆగిపోతుంది. శరీరం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు పనిచేయదు, అలా ఉంటాడు. ఆ స్వరూప స్మృతి ఉంటుంది, తాను ఎవడో తనకు తెలుస్తూ ఉంటుంది. అనుభవంలోంచి బయటకు వచ్చాక తాను పొందిన ఆనందాన్నో శాంతినో చెప్తాడు. ఎవడు పతంజలి చెప్పిన సమాధులు. కృష్ణుడు అలా కాదు, తన స్వరూప స్మృతిలో ఉంటాడు. లోపల ఒక అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి మనం వర్ణించడానికి వీలైనటువంటి అలౌకికమైన శాంతి అనిపిస్తూ ఉంటాడు. దేహం పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తుంది, మనస్సు పనిచేస్తూ ఉంటుంది, లోపల శాంతి, బయట పని, ఈ రెండూ జరిగిపోతూ ఉంటాయి. పతంజలి చెందిన సమావేశంలో శాంతి ఉన్నప్పుడు పని ఉండదు, పని చేయలేడు, పని ఉన్నప్పుడు శాంతి ఉండదు. వాడు శాంతి పొందినప్పుడు అలా ఉండిపోతాడు. అందులోంచి బయటకు వచ్చాక దాని పాలు అనుభవం చెప్తూ ఉంటాడు. పతంజలి చెప్పిన సమాధిలో పని ఉండదు, స్వరూప స్మృతి ఉంటుంది. కృష్ణుడు చెప్పిన సమాధిలో స్వరూప స్మృతి ఉంటుంది, దాంతోపాటు ఇంద్రియాలు పనిచేస్తే, మనసు పనిచేస్తుంది, దేహం పనిచేస్తూ ఉంటుంది. వాడికి లోపల శాంతి, బయట పని. పతంజలి చెప్పిన సమాధిలో లోపల శాంతిగా ఉంటాడు. అది ఎంతకాలమైతే శాంతిగా ఉంటాడు, ఇంద్రియాలు పనిచేయవు, శరీరం పని వర్క్ ఉండదు. అది తేడా. ఇంతకీ మనకు దుఃఖం ఎందుకు వస్తుందంటే ఆ దేవుడి యొక్క సంకల్పాన్ని మనం అంగీకరించలేము. భగవంతుడి సంకల్పాన్ని మనం సంకల్పం చేసుకుంటే, భగవంతుడి ఇష్టాన్ని మనం ఇష్టం చేసుకుంటే మనకు దుఃఖం రాదు. భగవంతుడి ఇష్టాన్ని మనం ఇష్టంగా మార్చుకోలేం, భగవంతుడి సంకల్పాన్ని మన సంకల్పంగా మార్చుకోలేం, అంచేత దుఃఖం వస్తుంది. ఈ వారికి ఏదో క్యాన్సర్ చనిపోయారు, వీరికి ఇంకొక ఏదో రోగం చనిపోయారు, వారు యాక్సిడెంట్లో చనిపోయారు. వాడు యాక్సిడెంట్లో చనిపోవాలా, క్యాన్సర్ చనిపోవాలా, ఏ జబ్బు ఆ శరీరానికి ఏ జబ్బు వచ్చి చనిపోవాలి, ప్రయాణంలో చనిపోవాలా, ఇంటికాడ చనిపోవాలా, ఎక్కడ చనిపోవాలి, ప్రతి చిన్న విషయం కూడా భగవంతుడి సంకల్పాన్ని పట్టినాడు. అది ఈ శరీరం తయారైనప్పుడే తెలుస్తుంది, అది శరీరం తయారైనప్పుడే తెలుస్తుంది. మన ప్రారంభాన్ని బట్టే ఇంట్లో జనం సిద్ధం అవుతారు. ఇప్పుడు ఈ దేశంలో 100 కోట్లు ఉన్నారు, ఈ దేశంలో 100 కోట్ల మంది జనం ఉన్నారు. 100 కోట్ల మంది మన ఇంటికాడు లేరు. వాళ్ళ వల్ల మనం కష్టపడాలో, మన వల్ల వాళ్ళు కష్టపడాలో, వాళ్ళ వల్ల మనం సుఖపడాలో, మన వల్ల వాళ్ళు సుఖపడాలో, ఆ జన్మాంతరాన్ని బట్టి ఆ మనుషులు మన ఇంటికి వస్తారు. వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, భక్తి ఉన్నా భక్తి లేకపోయినా, వాళ్ళతో కాలక్షేపం చేసి బయటకు వెళ్ళిపోతే గొడవ వదిలిపోదు. ఆ ఇంట్లోకి భక్తి లేదనుకోండి, మనం కూడా భక్తి లేదని నటించడం లోపల మన పనేదే మనం చేసుకో. వాళ్ళు ప్రారంభానికి సిద్ధమయ్యారు. మన ఇంట్లో వాళ్ళు 100 కోట్ల మంది జనం మన ఇంట్లో ఉన్నారా? లేరు. వాళ్ళ ప్రారంభాన్ని బట్టి మనం, మన ప్రారంభాన్ని బట్టి సిద్ధమవుతాం. ఒక ఇంట్లో మన వల్ల వాళ్ళకు దుఃఖం రావచ్చు, వాళ్ళ వల్ల మనకు దుఃఖం రావచ్చు. అలా కాలక్షేపం చేసి ఈశ్వరుడి స్మరణ విడిచిపెట్టకుండా, ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టకుండా, ఈశ్వరుని స్మరించుకుంటూ మన పనేదో, మన భగవంతుడి మన దేహానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని చేసుకుని బయటకు వెళ్ళిపోవటం సుఖం. ఇవన్నీ నిజం కాదు. ఇందులో మనం దుఃఖపడటానికి కానీ, టెన్షన్ తెచ్చుకోవడానికి కానీ, అశాంతికి కానీ ఇందులో ఏది నిజం లేదు. తపస్సు, తపస్సు అంటే ఏం లేదు. భాగవతంలో ఉద్ధవుడికి కృష్ణుడు ఏం చెప్పాడంటే, తపస్సు అంటే ఏం లేదు, నీకున్న ప్రతివాడు ఏంటంటే ఆ జీవితంలో భోగం అనుభవించాలంటుంది ప్రతివాడు. నిగ్రహం ఉండదు జీవి, చాలా మందికి నిగ్రహం ఉండదు. వాడికి ఏదో భోగాలు అనుభవించాలి, భోగం అనుభవించాలి, భోగం అనుభవించాలంటుంది. అంటే తపస్సు అంటే ఇది నీ మనస్సు నియమించుకోవడం తపస్సు, నీ శరీరాన్ని నియమించుకోవడం తపస్సు, నీ ఇంద్రియాలు నియమించుకోవడం తపస్సు, నీకున్న కోరికను నియమించుకోవడం తపస్సు. ఈ భోగ వాంఛని, ఈ భోగ ప్రపంచాన్ని బోధించాలి, భోగాల పట్ల వాంఛ, భోగాల పట్ల మనకున్నటువంటి ఆకాంక్ష ఎవరైతే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడు తపస్సు చేస్తున్నట్టుగా గుర్తు. మనం దేవుడి గురించి మన గౌరవాలు, మన ప్రతిష్టలు, మన గొప్పల గురించి మనం ఆలోచించుకుంటాం, కానీ అలా భగవంతుని స్మరించడం ఇదే మారు. అసలు ఇంకోటి ఫండమెంటల్ ఇది మర్చిపోయాం. ఇంట్లో వాళ్ళు మనకి ఉన్న తాత్కాలికమైన సంబంధం. మనం చనిపోతే వాళ్ళు ఎవరో మనం చనిపోయిన వెంటనే వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళని మనం మర్చిపోతాం. మనం చనిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని మర్చిపోతారు. కొంతకాలానికి మనం వాళ్ళని మర్చిపోతాం. మనల్ని తయారు చేసిన వాడు, మనల్ని పరిపాలించేవాడు, మన నియమించేవాడు, మనలో ఎవడైతే ఐక్యం చేసుకుంటాడో వాడికి మనకి పెరమనెంట్ సంబంధం, కానీ ఇంట్లో వాళ్ళకి మనకి పెరమనెంట్ సంబంధం లేదు. శరీరం మారిందే, తల్లిదండ్రులు మారిపోతారు, పరిసరాలు మారిపోతాయి, వాతావరణం మారిపోతాయి, అన్నీ కానీ మనకు అనుబంధం చెక్కకుండా ఉండేది ఒక భగవంతుడితోటే, పరమాత్మతోటే. అంచేత నువ్వు ఈ కర్మ సిద్ధాంతాలు, వాళ్ళు పుట్టారు, వీళ్ళు చనిపోయారు, వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మహాత్ములు, వీడు దురాత్ములు, ఇటువంటి మాటలు ఎన్ని చెప్పుకున్నా భగవంతుడు ఏం చెప్పాయంటే, నా స్వరూపం దగ్గరికి నువ్వు వచ్చే వరకు, నా పాదాల దగ్గరికి నువ్వు వచ్చే వరకు, పరమాత్మ స్థానం అనేటువంటి నా స్థానాన్ని నువ్వు చేరికనే వరకు నీకు పుట్టుకలు చావులు తప్ప మన 15 అధ్యాయాలు చెప్తాడు. మీరు బుడబొక్కల కవద్వారంలో పునర్జన్మలో నుంచి బయటకు రాలి. ఈ బుడబొక్కల మాటల వల్ల పునర్జన్మలో నుంచి బయటకు రాలి. నా స్వరూపాన్ని చేరుకునే వరకు పరంధామం, నా పరంధామం అంటే నన్ను చేరుకునే వరకు మనలో ఉన్న నిజమైన నేను పరమాత్మ, మనలోకి ఉన్న దేహగతమైన నేను అబద్ధం. ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అంటున్నానో అది అబద్ధం కానీ మన ఉదయంలో ఉన్నటువంటి దేహంతో మనస్సుతో ఇంద్రియాలతో లోకంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వైభవంగా ఉన్న నేను ఒకటి ఉంది, అది పరమాత్మ. అది మనలోనే అది స్వతంత్రంగా ఉంటుంది, వైభవంగా ఉంటుంది, ఉజ్వలంగా ఉంటుంది. నా స్థానం ఎటువంటిదో అర్జునుడు నీకు తెలుసా? నువ్వు సూర్యుడు గొప్పవాడు అనుకుంటున్నావు, చంద్రుడు నక్షత్ర అగ్నిహోత్రం గొప్పది అనుకుంటున్నావు. సూర్యుడు కాను, చంద్రుడు కాను, నక్షత్రాలు కాని, అగ్నిహోత్రం కాని నా స్వరూపాన్ని ప్రకాశింపజేయలేవు. అట్టిది నా స్థానం. ఆ స్థానానికి నువ్వు వచ్చే వరకు ఈ శవాలను మోయటం తప్పదు, పుణ్యపాపాలు అనుభవించడం తప్పదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. మన అందరినీ ప్రకాశింపజేసేవాడు ఎవడు? సూర్యుడే. అంతే కదా, సూర్యుడే ప్రకాశింపజేస్తున్నాడు. మీరు అక్కడ కూర్చున్నారు నాకు ఎలా తెలుస్తుంది? సూర్యుడి వల్లే. ఇదంతా చీకటిగా ఉంటే తెలియదు. నేను ఇక్కడ ఉన్నాను మీకు ఎలా తెలుస్తుంది? సూర్యుడిచ్చే వెలుతురు వల్లే. కానీ నా స్థానాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు ప్రకాశింపజేయలేడు, నక్షత్రాలు ప్రకాశింపజేయలేడు, అగ్నిహోత్రం ప్రకాశింపజేయలేదు. అటువంటి నా పరమాత్మ స్వరూపాన్ని, అటువంటి నా యొక్క పరంధామమును ఎవడైతే చేరుకుంటాడో వాడికి మటుకు పునర్జన్మ లేదు. మిగతా వాళ్ళందరూ శవాలను ధరించవలసిందే, వాడు పొందవలసిన అనుభవాలు పొందవలసిందే. మనకున్న కోరికలు తగ్గించుకోవడం తపస్సు, మనకున్న బాహ్య ప్రవృత్తి, మనకున్న భోగ ప్రవృత్తి తగ్గించుకోవటం తపస్సు. ఇప్పుడు మీకు చదువు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, లేదా గౌరవాలు ఉండొచ్చు. ఈ భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలని మహాత్మా గాంధీ గారికి నాకు ఈ ఒక్క వాక్యం జ్ఞాపకుంటే చాలు, మిగతా వాక్యాలని మర్చిపోయినా పర్వాలేదు అన్నారు. మహాత్మా గాంధీ గారు ఒక వాక్యం చెప్పన్నాడు, ఈ ఒక్క వాక్యం ఈశావాస్య ఉపనిషత్తులో ఉన్నది, ఈ ఒక్క వాక్యం జ్ఞాపకుంటే చాలు, నాకు మిగతాయిన నేను మర్చిపోయినా ఇబ్బంది లేదని చెప్పాను. ఆ ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి మంత్రం ఏంటంటే, ఈ కనిపిస్తున్నటువంటి జగత్తంతా జగత్తులో పరమాత్మ వ్యాపించున్నాడు. ఇంద్రియాలు కనపడకపోవచ్చు, నీ బుద్ధికి అందకపోవచ్చు, నీకు అగోచరంగా ఉండొచ్చు, నీకు గ్రాహ్యం కాకపోవచ్చు. ఈ ప్రపంచం అంటే పంచభూతాలు, ఈ పంచభూతాల నిండా పరమాత్మ నారాయణుడు వ్యాపించి ఉన్నాడు. మొత్తం అంతా సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. సృష్టి అంతా వ్యాపించి ఉండి సృష్టిని నియమిస్తున్నాడు. సృష్టి అంతా వ్యాపించి ఉండటమే కాదు, భగవంతుడి సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, సృష్టి అంతా నిండి ఉన్నాడు. అంచేత నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ పని చేసినా ఆ పని ద్వారా, నువ్వు ఏ పని చేసినా ఆ పని ద్వారా అంతటా వ్యాపించున్నటువంటి పరమాత్మని ఆ పని ద్వారా నువ్వు ఆరాధిస్తే, అంతటా వ్యాపించున్నటువంటి పరమాత్మని ఆ పని ద్వారా కనుక నువ్వు ఆరాధిస్తే నువ్వు తరిస్తావు అని ఈశావాస్య ఉపనిషత్తులో ఒక మంత్రం. ఆ ఒక్క మంత్రం నాకు జ్ఞాపకుంటే చాలన్నాడు. సృష్టి అంతటా వ్యాపించున్నాడు, విష్ణు అంటే వ్యాపించిన వాడు అని అర్థం. అయితే నీకు గోచరించడం లేదు కాబట్టి నువ్వు లేదనుకుంటున్నావు, నీకు అది కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి దేవుడు లేడనుకుంటున్నావు. ఆయన అంతటా వ్యాపించున్నాడు, కానీ వ్యాపించిన పరమాత్మనే నువ్వు ఏ పని చేసినా, ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసిన ఆ పరమాత్మకి అర్పణగా, ఆ పరమాత్మకి అర్పించి మాట్లాడుతాంటే ఆ పరమాత్మకు అర్పించి ఎవరినో వ్యక్తిని దృష్టిలో పెట్టుకోకుండా ఆ పరమాత్మను అర్పించి మాట నువ్వు మాట్లాడే మాట చేతితోడు చేసే పని నువ్వు ఆ పరమాత్మకు ఈశ్వరార్పణంగా అంతటా వ్యాపించిన ఈశ్వరార్పణగా నువ్వు పనిచేస్తుంటే నువ్వు అన్ని విధముల సాయుధ్యముక్తి పొందుతావు అంటే అన్ని విధముల ఈశ్వరుల్లో ఐక్యమవుతావు అంతటా ఉన్న వ్యాపించిన ఈశ్వరుని మనం దర్శించలేకపోతున్నావు కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క అవతారాలు ధరించాడు అవతారాలను గుడి కడుతున్నాం గుడి కట్టి అక్కడ పూజిస్తున్నాం గుడి కట్టి పూజిస్తున్నాం కొంతమంది ఏమంటారంటే ఏమంటే అక్కడ ఎలిమెంటరీ స్కూల్ కట్టాం కదా ఇక్కడ హై స్కూల్ కట్టాం కదా ఇంకా గుడి ఎందుకంటే గోపురం ఎందుకని అని వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు ప్రపంచంలో గుడి ఎందుకు లేకపోతే ఎవడు అందరూ దేవుణ్ణి మర్చిపోతారు మామూలు బడో కాన్వెంట్ బడో ఏదో బడి లేకపోతే చదువు రాదు అంతే కదా మామూలు బడే ఏదో బడి లేకపోతే చదువు రాదు అదేవిధంగా ఎక్కడా గుడిలే కనుకోండి ప్రపంచంలో ఎక్కడా గుడిలే కనుకోండి ఈ వాటికి మనమే దేవుణ్ణి మర్చిపోదాం ఏదో కాశీ అంటున్నా అక్కడ ఏదో దేవుడు ఉన్నాడు అంటున్నా వెళ్ళి ఏదో గుడి కనిపిస్తే దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు లోపలికి నమస్కారం పెట్టుకొస్తున్నాం ఆ భగవంతుడు మనకు గుర్తుకు వస్తున్నాడు అయితే మీకు బడి ఎంత ముఖ్యమో గుడి కూడా అంతే ముఖ్యం గుడి వల్ల గుళ్ళకి వెళ్ళి మనం ఈశ్వరుడికి నమస్కారం పెట్టి వస్తే వాడు మన స్వరూపాన్ని గుర్తు చేస్తాడు ఈశ్వరుడి పట్ల భక్తి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అంచేత మనం ఆ రూపాన్ని ధ్యానం చేస్తే మీ కృష్ణుడైతే కృష్ణుడు రాముడైతే రాముడు గురువు అయితే గురువు మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని మీరు ధ్యానం చేస్తా అంటే ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని స్మరించుకుంటా అంటే మీ రూపంలోంచి మీ నామంలోంచి ఆ నామరూపాల నుండి విడుదల చేస్తాయి అశాంతి నుంచి బయటకు వస్తారని భాగవతంలో భగవంతుడు చెప్పారు అసత్యాన్ని వెతుకుతున్నాం సత్యం కావాలనుకుంటున్నాం అజ్ఞానాన్ని వెతుకుతున్నాం జ్ఞానం కావాలనుకుంటున్నాం అశాంతి మనం చేసే పనులు అశాంతి తీసుకొచ్చే పనులు శాంతి కోసం వెతుకుతున్నామండి శాంతి కోసం వెతుకుతున్నాం ఇది పరిస్థితి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అది కలకత్తా వెళ్ళి రైల్లో కూర్చున్నాం మెడ్రాస్ వెళ్ళాలని మన సంకల్పం మనం ఈ జీవకోటిని తయారు చేసినవాడు ఈశ్వరుడు దీన్ని భరించేవాడు ఈశ్వరుడు దీన్ని భరించేవాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు పట్ల మనకు ఎప్పుడైనా గౌరవం కలిగితే ప్రేమ కలిగితే భావన ఇచ్చేవాడు ఈశ్వరుడు ఆయనలో మనం ఐక్యం కాగలిగితే దాని సంకల్పంలో ఐక్యం అవుతాం కానీ కేవలం మనం తెలియచేయట్లు వాళ్ళ ఐక్యం మనల్ని మన జీవుని క్రియేట్ చేసిన వాడైనా ఈ జీవుని భరించేవాడైనా ఈ జీవుడికి మంచి తలంపు ఇచ్చేవాడైనా మంచి భావన ఇచ్చేవాడైనా ఆయన ఐక్యం చేసుకున్నవాడు ఆయన మనం అంటూ లేవునిక అసలు ఇది మనకు అర్థం అవ్వాలి మనకి ఎప్పుడన్నా ఈశ్వరుడు ఐక్యం అన్న భావన వస్తుందంటే ఆ భావన కూడా అది ఇస్తే వచ్చింది లేకపోతే రాదు మన సొంతం కాదు మన సొంతం కాదు ఇంతకీ మనకి ఆ ప్రారంభాన ఆ దేహం యొక్క ప్రారంభాన ఇప్పుడు మన ఇంట్లో ఎవరో చనిపోతారు ఎవరో చనిపోతే మనం మన శరీరం కూడా చనిపోతుంది ప్రతి శరీరం చనిపోతుంది ఈ శరీరం ఎంత వయసు ఉండాలంటే శరీరం పుట్టినప్పుడే శరీరం ఎప్పుడు చనిపోవాలని నిర్ణయించబడుతుంది మధ్యలో నిర్ణయించరు రామకృష్ణ పరమహంస వివేకానంద ఒక మాట చెప్పేవాడు నువ్వు నీకు 40 సంవత్సరం బర్త్డే చేసుకోకుండా నువ్వు చచ్చిపోతావని చెప్పాడు నాకు 40 సంవత్సరాలు పూర్తి అయిన అనుకోకుండా నీకు ఆయుర్దం అంతే 39 సంవత్సరంలో 6 నెలల 4 రోజులు చనిపోయాడు అది చాలా ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు ఇవాళ బాగా ఉన్నాడు రేపు ఎలా ఉంటుందో తెలియదు జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరు నేను చాలా ఆరోగ్యవంతుణ్ణి నా తర్వాత ప్రధానమంత్రి ఎవరని ఇప్పటి నుంచి చర్చించకూడదు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తే ఉన్నాడు ఆయన జీవుడే ఊరికే 10 మంది ఓట్లు వేశారా ప్రధానమంత్రి అదే మర్చిపోతారు వాళ్ళకి స్వరూప స్మృతి ఉండదు ఈ జనాలు అంటారు, ఓట్లు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా జవహర్లాల్ నెహ్రూ గారికి జయ్యండి, దీన్ని ఇదో అనుకుంటారు. తర్వాత మన విరోధులు ఎవరైనా మనకు అపకారం చేస్తే బాధ ఉండదు. మనం ఎవరితోటైతే స్నేహం చేస్తున్నామో వాళ్ళు మనకు అపకారం చేస్తే, ద్రోహం చేస్తే చాలా బాధపడిపోతాం. అలాగే బ్రోటస్ విషయంలో జూలియస్ సీజర్ అలాగే బాధపడ్డాడు. ఈ జవహర్లాల్ నెహ్రూ గారు రోజు చైనాను పొగుడుతూ ఉండేవారు, ఆ చైనాతో స్నేహం చేస్తూ ఉండేవారు. 1962 చైనాకి ఇండియాకి యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఇండియా ఓడిపోయింది. ఓడిపోతే పార్లమెంట్లో నువ్వు ఎవరినైతే పొగుడుతున్నావో, ఏ దేశం అయితే గొప్పదో అని చెప్పావో, ఏ దేశం అయితే మన భూభాగాన్ని ఆక్రమించుకున్నావో అని చెప్పి నువ్వు తగిన ప్రిపేర్ అవ్వలేదు, వాడిని నమ్మిరిమలాడు ఇలా చేశాడని పార్లమెంట్లో ఆయన అవమానం కలిగజేసే మాటలు అనేవారు ఆయన. మీకు అర్థమైతే ఆయన గౌరవం అంటే ఇష్టం పాప ఆయన. నెహ్రూ గారికి మనిషి మంచి అయిన కానీ గౌరవం అంటే ఇష్టం. అందరూ జవహర్లాల్ నెహ్రూ గారికి జై అంటే పాపం సంతోషం. ఆయన జయని అది జవహర్లాల్ నెహ్రూ గారికి జై అంటే అది ఒక సంతోషం. నీకు అర్థమవుతుంది. 62 యుద్ధమైంది, ఈ అవమానం తట్టుకోలేకపోయాడు. 63 రక్తపోటు వచ్చేసింది. 64 రక్తపోటు పెరిగిపోయి ఈ రక్తనాలు తెగిపోయి రాత్రిలో రాత్రి కోమాలో గెలిపి మనుషులను పగలు 2 గంటలకు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆరోగ్యమైంది, నేను బాగా ఆరోగ్యంగా ఉన్నానమాట. అవమానం భరించలేక చచ్చిపోయాడు. అంటే చచ్చిపోయాడు విషం తాకి చచ్చిపోయాడని కాదు, మానసికంగా టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ వచ్చేస్తే ఏమైంది, బీపీ వచ్చేస్తుంది. మనమైనా ఎక్కువ బెంగ పెట్టుకుంటే టెన్షన్ ఉండి బీపీ వచ్చేస్తుంది, మనకైనా అంతే. ఆ బీపీ వచ్చినప్పుడు రక్తపోటు పెరిగిపోయి ఓ రాత్రి నిద్రలో ఆయనకి రక్తనాళాలు తెగిపోయాడు. తెగిపోయి మనుషులు 2 ఇంటికి చనిపోయాడు మనిషి. అంటే ఈ చైనా ఇండియా యుద్ధం అవమానం, అవమానం ఆయన బలి తీసుకుంది. అని చెప్ప మన వేదాంతం ఏం చెప్తారంటే, నువ్వు అవమానం భరించటం, ఎవరైనా మాట్లాడితే నువ్వు భరించగలగటం, అవమానాన్ని భరించగలగటం కూడా సాధనలో ఒక భాగం. సాధనలో ఒక బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. ఇవాళ అందరూ మనం బాగున్నాం, రేపు ఎలా ఉంటాం చెప్పలేం. ఏదందరూ మనం బాగానే ఉన్నాం, రేపు ఎలా ఉంటామో చెప్పడం. తర్వాత ఇంకోటి, మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, తర్వాత వాళ్ళు బతికుండగా మనం చనిపోయారు, మనం బతి అక్కడ చోటు వాళ్ళతో రుణోక్షేమం ఉంది అయిపోదు. పత్ని, పుత్ర, పశువు. ఇప్పుడు చూడండి, ఒక పశువు మన రుణం తీర్చుకుని ఎన్ని పాలు ఇస్తుందో లెక్క ఉండదు. ఒక పశువుని ఎంత మేపినా పాలు ఇవ్వదు. ఇప్పుడు రమణాశ్రమంలో లక్ష్మి చూడండి, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్ని పాలు, రమణాశ్రమంలో ఎన్నో పాలు ఇచ్చింది. ఎప్పుడో చిన్న దూడ కింద వచ్చింది, 48 సంవత్సరం వరకు జీవించి అక్కడ నిర్వాణం పొందింది. ఎవరో లక్ష్మీనారు, ఆ లక్ష్మికి ఆవుకి దానికి రమణ భగవానికి ఆవుకి ఏదో పూర్వజన్మ మనకు అంటారు. అందుకే భగవాన్ అన్నారు, పూర్వజన్మల్లో ఏ సంబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మళ్ళొక చోట మరొక చోట కలపదా. పూర్వజన్మల్లో ఏ సంబంధం లేకుండా ఇక్కడ మనం కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదాన్ని. అంచేతనే ఒక పశువులు కూడా రుణ సంబంధం, మీ ఇంటికాడ మనుషుడు రుణ సంబంధం, నీ భర్త భర్తకు భార్య, భార్యకి భర్త రుణ సంబంధం, నీ బిడ్డలు మీకు రుణ సంబంధం. ఆ రుణం తీరిగానే ఒకరినొకరు విడిపోతాం, బయటకు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎక్కడైనా మనం 10 రూపాయలు అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, ఆడేమనుకుంటాడో, వీళ్ళు మన దగ్గర 10 రూపాయలు పట్టుకెళ్ళాలనుకుంటాడు, అడగకపోయినా లోపల అనుకుంటాడు. మనకు ఆడికి కనిపించింది, ఇది కనిపించినాడు, ఈ అప్పులోడు కనిపించినాడు, వీడికి మనం 10 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఆడికి 10 రూపాయలు ఇచ్చేసామనుకోండి, ఇంకా మన గొడవ ఆడుకుండదు, ఆడి గొడవ మనకు ఉండదు. అది రుణ సంబంధం తీరిపోయిన తర్వాత ఒకరికొకరు సంబంధం ఉండదు. ఆ రుణ సంబంధించి రుణ సంబంధం చెప్పు అక్కడ ఉంటాం, తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇది మీకు ఇదే గుర్తు. ఎక్కడైనా మీరు 100 రూపాయలు తెచ్చుకున్నారనుకోండి, ఎక్కడైనా కనిపిస్తాడనుకున్నాడు, ఈయనకి ఈయనకు 100 రూపాయలు, ఆడు అడగడం మనం అడగకపోయినా ఈయనకు 100 రూపాయలు మనం ఇవ్వాలనుకుంటాం. మీకు అర్థమవుతుంది, ఆడి పైకి అనకపోయినా ఈ రాజుగారు మనకు 100 రూపాయలు బాకీ ఉన్నారనుకుంటాడు, మనం ఇచ్చేసామనుకోండి, మన ఆడు మర్చిపోతాడు, ఆడిని మనం కూడా మర్చిపోతాం. మనల్ని ఆడి కూడా మర్చిపోతాడు, మన బాకీ మనం ఇచ్చేసారనుకుంటాడు. మనల్ని ఆడి మర్చిపోతాడు, ఆడిని మనం మర్చిపోతాం. రుణ సంబంధం అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి మనం వాళ్ళు ఒకళ్ళని విడిపోయే వెళ్ళిపోతాం. ఇదే మీకు చెప్తాం, మీకు అర్థమై ఈ భాషలో చెబుతున్నాను. మీకు మంచి జరిగినా స్వప్న, చెడ్డ జరిగినా స్వప్నం. ఇది బాగా అర్థం చేసుకోండి. మంచి జరిగినా స్వప్నమే, చెడ్డ జరిగినా స్వప్నమే. ఇందులో ఒక పరమాత్మ తప్పించి నిజం అంటూ ఏమి లేదు. మనకు నిజంలాగా కనిపిస్తాం. దీనికి ఒక ఉపనిషత్తులు ఒక మాట చెప్పాడు, మీరు భక్తి మార్గంలో ప్రయాణం చేయండి, కర్మ మార్గంలో ప్రయాణం చేయండి, ధ్యాన మార్గంలో ప్రయాణం చేయండి, అది జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి. మీ ఇష్టం, మీ ప్రవృత్తిని బట్టి. ఇప్పుడు మనందరికీ దేహం నేననే బుద్ధి ఉంది, అందరికీ ఉంది దేహము. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే మీకు సంతోషం వస్తుంది, ఎవరిని విమర్శిస్తే దుఃఖం వస్తుంది. దానికి అలా రావటానికి కారణం ఏంటి? దేహము నేననే బుద్ధి ఉంది, దేహము నేననే బుద్ధి ఉంది. లోపల చైతన్యానికి పొగడ్తలక్కర్లేదు, విమర్శలక్కర్లేదు. అది సృష్టి లేదు, దానికి ఇతరులు లేరు. సావులు లేవు, పుట్టుకులు లేవు దానికి. ఏమండి, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, దేహము నేననే బుద్ధి మన అందరికీ ఉంది. అంటే దేహం చనిపోయినప్పుడు చనిపోతున్నాను, దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను. ఆ దేహానికి రోగం వస్తే లోపల వస్తువుకే రోగం వస్తుంది అనుకుంటాం. ఇలాగే ఆ దేహాన్ని ఎవరైనా దేహానికి సన్మానం చేస్తే సంతోషిస్తాం, దేహాన్ని ఎవరైనా అవమానం చేస్తే దుఃఖపడతాం. ఇవన్నిటికీ కారణం ఏంటి? దేహము నేననే బుద్ధి మనందరికీ ఉంది, దేహాత్మ బుద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? దేహాత్మ బుద్ధి అంటే దేహము నేననుకునే బుద్ధి. నిజంగా దేహం మనం అనుకోండి, నిజంగా దేహం మనం అనుకుంటే మనం దేహం మనం అనుకున్న ఇబ్బంది లేదు, అది అసత్యం. సత్యం ఉంది, దేహం నిజంగా మనం అనుకోండి, దేహం నేను అనుకుంటే పొరపాటు లేదు. దేహం నిజంగా మీరైతే ఎందుకు చచ్చిపోతున్నారు? మన అందరికీ దేహం ఇష్టమే, ఏది రోజు దగా చేసి వెళ్ళిపోతాం కదా. మనందరికీ మన శవం అంటే మనకి ఇష్టమే, ఏదో రోజునే దగా చేసి వెళ్ళిపోతాం. ఏదో రోగం వంపది, అది వంపు. మీకు అర్థమవుతుంది కదా, అది ఉరికే రోగం అనేది వంపు. అక్కడ టైం అయిపోయింది, వాడు వెళ్ళిపోతాడు. అంటే అది దేహము. ఇది ఒక్క వాక్యం మీరు బాగా అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. దేహము నేనైతే దేహము నేను అనుకునే ఇబ్బంది లేదు. దేహము నేను కాదు, దేహము నేను కాదు కాబట్టి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలా ఎంతకాలం అనుకుంటానో అంతకాలం ఇటువంటి శవాలు లక్షలు మొయ్యాలి, కోట్లు మొయ్యాలి. అయితే ఇలా మీరు సత్సంగం కలకరండి, యాత్రలకు వెళ్ళండి, నదిలో స్నానం చేయండి, హరినామం స్మరించుకోండి, శివుడికి అభిషేకం చేసుకోండి, సూర్యుడికి నమస్కారం చేసుకోండి, మంచి గ్రంథాలు చదువుకోండి. వీటన్నిటి ప్రయోజనం ఏంటంటే దేహాత్మ భావన పోయి బ్రహ్మాత్మ భావన రావాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. దేహం మన ఎవరు? బ్రహ్మం. మన ఎవరము? బ్రహ్మమై ఉన్నాం. మన ఎవరమన్నా బ్రహ్మ. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం సుఖం. అది ఎప్పుడు ఉండేది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు. మీకు అర్థమవుతుంది, అది మనమై ఉన్నాం. అది మనమై ఉండగా దేహం నేను అనుకుంటున్నాను. ఈ దేహము నేననే బుద్ధి నశించే వరకు ఆ బ్రహ్మము నేననే బుద్ధి రాదు. అనారోగ్యం నశించే వరకు ఆరోగ్యం రాదు, అనారోగ్యం నశించే వరకు ఆరోగ్యం రాదు. అలాగే దేహము నేననే బుద్ధి నీకు ఎంతకాలం అయితే ఉందో, దేహము నేననే బుద్ధి, దేహమే ఆత్మ అనే బుద్ధి నీకు ఎంతకాలం ఉందో, నిన్ను అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు, బాధలు విడిచిపెట్టవు, నష్టాలు విడిచిపెట్టవు, లాభాలు కూడా వస్తూ ఉండొచ్చు. లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, బాధలు వస్తాయి, ఉద్రేకాలు వస్తాయి, ఉద్వేగాలు వస్తాయి, టెన్షన్స్ వస్తాయి, చావులు వస్తాయి, పుట్టుకలు వస్తాయి, విరోధాలు వస్తాయి, స్నేహాలు వస్తాయి. ఈ చండాలు ఉన్నంతకాలం ఇది చెప్పదు. నువ్వు కానిదాన్ని నువ్వు అనుకునేంతకాలం ఈ చండాలు అంతా నువ్వు భరించవలసింది. ఈ చండాలు అంతా భరించవలసింది. నీకు 100 కోట్లు డబ్బు ఉండొచ్చు, అది మీకు పెద్ద పెద్ద అధికారాలు ఉండొచ్చు, 100 PhD చదువులు ఉండొచ్చు, మిమ్మల్ని ఊరేగించే వాళ్ళు ఉండొచ్చు, ఇవన్నీ అనవసరం. ఎంత బెస్ట్ నీకు అర్థమవుతుందా? ఇందులో ఈ ఇది ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దేహాత్మ బుద్ధి ఉండేది, నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కాని దాంట్లోంచి నువ్వు విడుదల పొందే వరకు ఏది నువ్వో ఆ వస్తువు నీకు తెలియపడదు. దేహాత్మ బుద్ధి నశించిన వెంటనే బ్రహ్మాత్మ బుద్ధి వస్తుంది. ఏమొస్తుంది? బ్రహ్మాత్మ బుద్ధి. ఆ బ్రహ్మము నీవై ఉన్నావు. ఇప్పుడు దేహాన్ని నేను ఎలా అనుకుంటున్నావో అప్పుడు బ్రహ్మము నేను అనుకుంటావు. అప్పుడు బ్రహ్మముని నేను, అది నిజమైన నేను, ఇది అబద్ధమైన నేను. దేహం నేను అనుకునేది అబద్ధమైన నేను. ఆ బ్రహ్మాత్మ బుద్ధి అంటే బ్రహ్మము నేను అనుకునే బుద్ధి, ఆ నిజమైన నేను. ఈ అబద్ధంలోంచి నిజంలోకి వెళ్ళే వరకు, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళే వరకు, అసత్యములోంచి సత్యములోకి వెళ్ళే వరకు, ఈ అడవిలోంచి సంసారంలోంచి అశాంతిలోంచి శాంతిలోకి వెళ్ళే వరకు, ఈ చీకట్లోంచి వెలుగులోకి వెళ్ళే వరకు, మృత్యువులోంచి అమృతత్వం వెళ్ళే వరకు ఈ సంసారం విడిచిపెట్టదు ఏ మనిషిని. ఇది నిశ్చయం. అంటే ఇప్పుడు మన సాధన ప్రయోజనం ఏంటి? ఈ దేహాత్మ బుద్ధి మనకందరికీ తెలుస్తాను కదా. ఈ దేహం చనిపోయినప్పుడు మనం చనిపోతున్నాం అనుకుంటున్నాం కదా, అంటే దేహాత్మ బుద్ధి అందరికీ ఉన్నట్టే. ఈ దేహాత్మ బుద్ధి నీకు నేను లేబడికి దేహం ఎలా స్ఫురిస్తుంది? నీకు దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి ఈ దేహాత్మ బుద్ధి నువ్వు సాధన చేసి ఈ దేహాత్మ బుద్ధి నశించిన వాటిని నశింపు చేసుకుంటే, ఇది నశించిన వాటిని నీకు ఏ బుద్ధి కలుగుతుంది? బ్రహ్మాత్మ బుద్ధి కలుగుతుంది. బ్రహ్మ అంటే అంతటా వ్యాపించినటువంటి వస్తువు, ఆ సద్ద వస్తువు, సత్య వస్తువు, అది నేనే భావం నీకు స్ఫురిస్తుంది. అది నేనే తలంపు స్ఫురిస్తుంది. అంటే దేహాత్మ బుద్ధి పోయి ఏమొస్తుంది నీకు? బ్రహ్మాత్మ భావన వస్తుంది. ఆ బ్రహ్మాత్మ భావన వచ్చే వరకు, బ్రహ్మాత్మ భావన ఎప్పుడైతే వచ్చిందో నీకు, ఆ బ్రహ్మం ఎంత శాంతిగా ఉంటుందో, అలా ఎంత అంత వ్యాపించి ఉంటుందో, అది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత స్వతంత్రంగా ఉంటుందో, ఎంత వైభవంగా ఉంటుందో, అలా నువ్వు కూడా ఉండగలవు. ఆ స్థితిని వచ్చిన మరి బ్రహ్మాత్మ బుద్ధి ఉన్నవాడికి శరీరం చనిపోయినవని చనిపోతున్నాను అనుకోడు. ఏం చేస్తా? బ్రహ్మనకు చావు లేదు కాబట్టి. నీకు అర్థమవుతుందే? బ్రహ్మాత్మ బుద్ధి వచ్చిన వాడికి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకోడు. ఏం చేస్తా? ఏ వస్తువుకైతే చావు లేదో అది నేను అనుకునే బుద్ధి వాడికి వచ్చింది, అది బ్రహ్మాత్మ బుద్ధి వచ్చింది. ఆ బ్రహ్మాత్మ బుద్ధి వచ్చిన తర్వాత దేహం చనిపోయినా ఒకటే, వాడికి ఉన్నా ఒకటే. దేహం చనిపోయినా వాడికి నష్టం లేదు, దేహం ఉండటం వల్ల వాడికి లాభం లేదు. వాడికి బ్రహ్మం అన్ని లోకాల్లో ఉంది, సృష్టి అంతా వ్యాపించింది. ఆ బ్రహ్మం ఎలా ఉందో, బ్రహ్మడు ఐక్యమయ్యాక నువ్వు కూడా అలాగే ఉంటావు. అంచేది ఇప్పుడు మనం సాధన లేక గమ్యం ఏంటి? ఈ పుణ్యాలు పాపాలు వదిలేండి. ఈ పుణ్యాలు, మనం పుణ్యాలు చేస్తే స్వర్గంలోకి వెళ్తాం, పాపాలు చేస్తే నరకంలోకి వెళ్తాం. నీకు అర్థమవుతుంది? అవన్నీ నిజంగా ఉన్నమాట, నిజమే. అవన్నీ ఖర్చు అయిపోతాయి. నువ్వు చేసిన పుణ్యం సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది, నువ్వు చేసిన పాపం దుఃఖ రూపంలో ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ఈ భూమి మీదకి వస్తావు నువ్వు. ఇవన్నీ అసత్యమే, ఇవన్నీ అసత్యమే. నీ మనసు కల్పించిన గొడవలే ఇవన్నీ కూడా. ఇదిగో మామూలుగా మన మనస్సు ఎంత నిజమో, మన దేహం ఎంత నిజమో, మన కల్పించే లోకం ఎంత నిజమో, ఇవన్నీ మనం చెప్పుకునే మాట ఎంత నిజమో, దేహాత్మ బుద్ధి గొడవలు. కానీ నీకు బ్రహ్మాత్మ బుద్ధి కలిగితే నీకు ప్రయాణాలు లేదు. స్వర్గానికి వెళ్ళక్కర్లేదు, నరకానికి వెళ్ళక్కర్లేదు. అది శరీరంతో శరీరం ధరించవలసిన పని లేదు. అయితే సాధన యొక్క ప్రయోజనం ఏంటి? దేహాత్మ బుద్ధి నశించాలి. ఏ బుద్ధి కావాలి? బ్రహ్మాత్మ బుద్ధి కావాలి. ఏ బ్రహ్మాత్మ, ఆ బ్రహ్మాత్మ బుద్ధి ఎప్పుడైతే కలిగిందో, అర్జున అదే నా పరంధామం, అదే నా స్థానం. ఆ బ్రహ్మమును సూర్యుడు వెలిగించలేడు, సూర్యుడు ప్రకాశింపజేయగాడు, చంద్రుడు ప్రకాశింపజేయగాడు. అటువంటి ధామం, అటువంటి బ్రహ్మము, అటువంటి ధామం అంటే అటువంటి స్థానాన్ని ఎప్పుడైతే నువ్వు ఆ బ్రహ్మస్థానాన్ని, ఆ బ్రాహ్మీ స్థితిని నువ్వు ఎప్పుడైతే పొందావో, నువ్వు ఎప్పుడైతే అప్పుడు యూనివర్సల్ బ్రహ్మత్వం. నేను జిన్నూరులో ఉన్నాను, పాలకుల్లో లేను, పాలకుల్లో ఉన్నాను, నరసాపురం లేను అనే బుద్ధి లేకుండా అంతర వ్యాపించి ఉంటావు. అప్పుడు నీకు శరీరంతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, పంచభూతాలతో సంబంధం లేదు. లోకం కనిపించడానికి నీకు లాభం లేదు, లోకం కనిపించడం మానేస్తే నాశనం లేదు. భగవంతుడు చెప్పిన వాక్యాలు మనం ఎందుకు అసత్యం అనుకుంటామంటే మన బుద్ధిలో పవిత్రత లేదు, మన బుద్ధిలో యోగ్యత లేదు, మన బుద్ధిలో యోగ్యత లేదు. అంటే దేవుడు చెప్పిన మాటలన్నీ అసత్యం అనుకుంటాం. మనకి నిజమైన ఆ బ్రహ్మం ఒకటే పురుషుడు. నీకు అర్థమవుతుందండి, ఆ బ్రహ్మం ఒకటే పురుషుడు. పురుషుడు అంటే ఇంత 90 మంది లేరు, ఈ మగవాళ్ళందరూ పురుషులు కాదు. దేహాత్మ బుద్ధి ఉన్నవాడు ప్రతివాడు స్త్రీయే, పురుషులు కూడా స్త్రీలే. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మగవాళ్ళందరూ పురుషులు కాదు, పురుషుడు అక్కడే బ్రహ్మం. అదే పురుషోత్తం ప్రాప్తి యోగం 10-15 అధ్యాయంలో వస్తుంది. ఆ పురుషుని పొందిన వారికి ఇంకా తిరిగి భూమి మీదకి రావక్కర్లేదు. ఒకసారి మీరాబాయి బృందావనం వెళ్ళాడు. బృందావనం, మధుర, గోకులం, ఈ మూడు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఈ మూడు దగ్గర పాలకులకు పక్కన నరసాపురం ఉంది, పక్కన దొండిపెట్టలు ఉంది. అలాగే ఈ మధురకు పక్కన గోకులం ఉంది, పక్కన బృందావనం ఉంది. మధుర, బృందావనం, గోకులం మూడు ఒక చోట ఉన్నాయి, మూడు ఒక చోట ఉన్నాయి. వీడు ఒకసారి మీరాబాయి బృందావనం వెళ్ళింది. కృష్ణ ఎక్కువ శివభక్తులు ఎంత ఇష్టంగా కాశీ వెళతారు, కృష్ణ భక్తులు మధుర వెళతారు, బృందావనం వెళతారు. అంటే కాశీ వెళ్ళినంత జనం బృందావనం వెళ్ళరు, కానీ ఎక్కువ మంది కాశీ వెళతారు. కానీ బృందావనం ప్రత్యేకంగా కృష్ణ భక్తుల మీదకి ఎక్కువ బృందావనం వెళతారు. బృందావనం, గోకులం, గోకులం తర్వాత మధుర. ఈయన మధురలో జన్మించాడు, గోకులంలో పెరిగాడు. చిన్న బాలుడిగా ఉన్నప్పుడు గోకులంలో పెరిగాడు స్వామి. తర్వాత బృందావనం వెళ్ళాడు, బృందావనానికి మధుర వచ్చాడు, బృందావనానికి మధుర వచ్చాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి మీరాబాయి మామూలుగా క్షేత్రాలను చూసి ఆవిడ కృష్ణ భక్తురాలు. ఆవిడ ఎవరి భక్తురాలు? కృష్ణ భక్తురాలు మీరాబాయి. మీరాబాయి అక్కడికి బృందావనం వచ్చింది. అక్కడ ఇది అతని పేరు వల్లభాచార్యుడు ఏదో ఉంది. వల్లభాచార్య పేరేదైనా సరే గొప్ప పండితుడు. శంకరాచార్యుడు ఎంత పండితుడు, సాంస్కృతిలో అంత పండితుడు, గొప్ప విద్వాంసుడు. ఆయన పేరు వల్లభాచార్యుడు అని నాకు గుర్తు. పేరు పొరపాటు రావచ్చు, ఎవరైతేనే ఆయన పేరు వల్లభాచార్యుడు. ఆయన కూడా కృష్ణ భక్తుడు, ఆయన కూడా కృష్ణ భక్తుడు, మహావిద్వాంసుడు సాంస్కృతిలో. పేరు వల్లభాచార్యుడు, శంకరాచార్యుడికి ఎంత పాండిత్యుందో ఆయనకి అంతే పాండిత్యం ఉంది. మామూలుగా సాన్స్క్రిట్లో, గ్రామర్లో, శాస్త్రానికి అర్థం చెప్పడంలో ఆయనకి ఆయన వేశాడు. అంత బాగా చెప్పగలడు. ఆయనకి ఎంత శాస్త్ర పండితులు అయినప్పటికీ ఆయన కృష్ణ భక్తి ఉంది. ఆయన ఎక్కువ కాలం బృందావనంలో ఉండేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళి ఆయన బృందావనం వచ్చేసేవాడు. ఒక్కొక్క వాళ్ళకి ఒక క్షేత్రం మీద ఆకర్షణ. శంకరాచార్య ద్వారా ఎక్కడికి వెళ్ళా మధ్య మధ్యలో కాశీ వచ్చి 10 రోజులు ఉంటే కనుక సంతృప్తి అయ్యేది కాదు. అలాగే ఈ వల్లభాచార్యులకు బృందావనం నివాసం. వల్లభా ఆ బృందావనం ఎక్కువ రోజుల్లో బృందావనం ఉండేవాడు. ఒకసారి యాత్రలన్నీ చేసుకుంటూ మీరాబాయి అక్కడికి వచ్చింది. ఎక్కడికి? బృందావనం వచ్చింది. ఏమంటే బృందావనం వస్తే ఇక్కడ ఈయన పేరు ఉంది. ఎవరు? వల్లభాచార్య. చాలా గొప్పవాడు, సంస్కృత పండితుడు, గొప్ప తపస్సు చేశాడు, మహామేధావి, శాస్త్రాన్ని బాగా చెప్పగలడు అని పేరు ఉంటే ఆ ఆశ్రమానికి వచ్చింది. ఎవరు ఆశ్రమానికి? వల్లభాచార్యులు వారు ఆశ్రమానికి. ఒక ఆశ్రమం కట్టుకున్నారు, తరచుగా వస్తున్నాం కదా, అక్కడ ఆశ్రమం ఉంటాం మంచిది. ఎక్కడ? బృందావనంలో. ఇలా కృష్ణ భక్తురాలు మీరాబాయి వచ్చింది తమ దర్శనాన్ని కోరుకుంటాం. ఉత్తరం చిన్న కాగితం రాసి పంపింది. మీరాబాయి కృష్ణ భక్తురాలు బృందావనం వచ్చింది, మీ దర్శనాన్ని కోరుకుంది, మీ దర్శనమిస్తే మేము సంతోషిస్తాం, మీ దర్శనాన్ని కోరుకుంటాను చిన్న ఉత్తరం రాసి లోపలికి పంపింది. ఎవరికి? వల్లభాచార్యులు. వల్లభాచార్యులు ఏమని మళ్ళీ తిరిగి ఇంకో కాగితం మీద ఏమని రాశారంటే, మీ స్త్రీలను చూడం, మేము ఆడవాళ్ళం చూడం, మరి ఏంటైనా అలా రాసి మేము ఆడవాళ్ళని, ఆడవాళ్ళని చూడడం సరిగ్గా, ఆడవాళ్ళు చూడ అనుబంధం ఉన్న వాళ్ళు కూడా చూడం. స్త్రీలను చూడం, స్త్రీలను ఎలాగా చూడం, ఆ స్త్రీలతోటి సంబంధం ఉన్న వాళ్ళని కూడా చూడం. అంటే మీకు దర్శనం ఇవ్వం, నేను చూడమని రాసి పంపించాను. మా గురువు గారు ఇచ్చారని మీరాబాయికి కాగితం ఇచ్చారు. మేము ఆడవాళ్ళను చూడం, ఆడవాళ్ళు చూడ అనుబంధం ఉన్న వాళ్ళని కూడా చూడం, రెండు వాక్యాలు రాసి ఇచ్చాడు. మీరాబాయి అందరే ఇక్కడ పురుషుడున్నాడా మీ ఆశ్రమంలో, వీడు మగవుడా? ఈ వల్లభాచార్యులు కూడా ఒక మగోడనీయుడు. పురుషుడంటే కృష్ణ పరమాత్మ అక్కడే పురుషుడు, పురుషుడంటే పరమాత్మ అక్కడే పురుషుడు, భగవంతుడు అక్కడే పురుషుడు. మీకు అర్థమవుతుంది? ఆడికి పురుష దేహం ఉంది వల్లభాచార్యులకి, ఆ పురుష దేహం పట్ల నేననే బుద్ధి పోలేదని చెప్పి నేను పురుషుడు ఆడవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకుంటున్నాడు. ఆడికి తన శరీరం మీద నేననే బుద్ధి పోలేదు. పండితులైతే నేర్చుకో, పాండిత్యంత పొయ్యిలో పెట్టుకోవాలి. మీ గురువు గారు నేను చెప్పానని చెప్పమంట, మీ గురువు గారు పాండిత్యంత పొయ్యిలో పెట్టుకోవాలి. కావాల్సింటే రాసిస్తాను కదా, లేకపోతే నేను నోటి మాటలు పడని చెప్పు, మీరాబాయి చెప్పిందని చెప్పు. గొప్ప పండితులు అని చెప్పుకున్నారు, అక్కడికి ఏం చేత కాదు, ఏమి రాదు అడుగు. అది ముద్దాడు, మీ గురువు శుద్ధ ముద్దు. వాడికి ఆడికి మగ శరీరం ఉంది, ఆడికి పురుషుడు కాదు, ఆడికి మగ శరీరం ఉంటుంది. ఆడ శరీరం ఉన్నవాళ్ళు మీ ఆడవాళ్ళు అనుకుంటున్నారు, మగ శరీరం ఉన్నవాడేమో మీ మగవాళ్ళు అనుకుంటున్నారు. ఆ దేహబుద్ధి ఆడికి పోలేదు. ఎందుకీత పాండిత్యం ఆడికి పొయ్యిలో పెట్టుకోమని చెప్పా పాండిత్యం అంతను. ఆడికి దేహబుద్ధి పోలేదు. నేను పురుషుని అంటాడని, పురుషుడు పరమాత్మ ఒక్కడే, పురుషుడు ఇంతమంది లేరు. పురుషోత్వం ప్రాప్తి యోగంలో అక్కడ ఎవరు? 15వ అధ్యాయంలో పురుషోత్వం ప్రాప్తి యోగం భగవంతుడు ఒక్కడే పురుషుడు. వాడికి మగ శరీరం వచ్చింది, మీ గురువు గారికి మగ శరీరం వచ్చింది కాబట్టి ఆ శరీరంతో తాగాటం ఉంది కాబట్టి ఇంకొక ఆ స్త్రీ శరీరం ధరించిన వాళ్ళు స్త్రీ శరీరం కనిపిస్తున్నారు. మీకు అర్థమవుతుంది, ఈ స్త్రీ శరీరం అనేది పురుష శరీరం అనేది సెక్స్కి సంబంధించిన విషయం. భగవంతుడి సెక్స్ లేదు, అలా భగవంతుడి దేహం లేదు. దేహం ఉంటే సెక్స్, దేహం లేని వాడికి సెక్స్ ఏంటి? మీకు బాగా అర్థమవుతుంది, దేహం ఉంటే పురుషుడి స్త్రీ అనే సెక్స్ అని వస్తుంది. అదే దేహం లేని వాడికి సెక్స్ లేదు. మీకు అర్థం, పురుషుడు లేడు, స్త్రీ లేదు. అంచేత ఏ బృందావనంలో పురుషుడు ఒక్కడే ఉన్నాడు అనుకుంటున్నాను, వాడు భగవంతుడు అనుకుంటున్నాను ఆ పురుషుడు. ఈ మీ గురివేని నేను మగోడు, ఎంతమంది మగోళ్ళు ఉన్నారా, ఎంతమంది పురుషులు ఉన్నారా? అసలు మీ గురువు గారికి దేహము నేననే బుద్ధి పోలేదు, దేహము నేననే బుద్ధి పోలేదు కాబట్టి నేను పురుషుడిని అనుకుంటున్నాడు. ఈడు పురుషుడు కాదు, వాడి జీవలక్షణాలు ఉన్నాయి. కానీ జీవలక్షణాలు ఉన్నాయి, ఆడికి జీవ పాండిత్యం ఉండొచ్చు, ఆడికి ఉన్నాయన్నీ జీవలక్షణాలే. వాడు పురుషుడు కాదు, నేను చెప్పానని చెప్పండి, వాడు పురుషుడు కాదు, పరమాత్మ అక్కడే పురుషుడు, పరమాత్మ అక్కడే పురుషుడు. ఇది పురుషుడని ఎందుకు అనుకుంటున్నాడు? ఆ దేహాన్ని చూసి పురుషుడు అనుకుంటున్నాడు, దేహాన్ని చూసి పురుషుడు అనుకుంటున్నాడు. దేహం ఏంటి? దేహానికి సంబంధించిన వరకు పురుషుడు స్త్రీని, ఆ దేహం ఆ వలయం దాటిన వాడికి పురుషుడు లేదు, స్త్రీ లేదు. అంటే ఇక్కడ పురుషుడు భగవంతుడు అక్కడే. ఈడెవడు? ఈడు పురుషుడిని అంటాడేంటి? ఎంతమంది పురుషులు ఉన్నారా, ఎంతమంది పరమాత్మలు ఉన్నారా, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా బృందావనంలోని అని నేను చెప్పానని చెప్పమంటే లెంపలు ఎంచుకున్నాడు వల్లభాచార్యులు. నాకు తప్పేది, నాకు దేహభావన పోలేదు. నా దేహభావన పోగొట్టడానికే భగవంతుడు మీరాబాయి నా దగ్గరికి పంపాడు అని వాడు లోపలికి రమ్మని నమస్కారం పెట్టాడు. నాదే తప్పండి. నువ్వు దేనికి పురుషుడు? నీకు మగ శరీరం ఉందంటే నువ్వు పురుషుడేంటి? ఆ మగ శరీరాన్ని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను పురుషుడు అనుకుంటున్నావు. నువ్వు పురుషుడు అనుకుంటున్నావు కాబట్టి ఇంకో స్త్రీ, ఇంకొక అమ్మాయి నీకు స్త్రీ కింద కనిపిస్తుంది. ఇవన్నీ జీవలక్షణాలు. జీవలక్షణాలు నువ్వు పండితులు అయితే ఎవరికి కావాలి? జీవలక్షణాలు పోలేదు నీకు, ఎందుకు పనికి వస్తావు నువ్వు అని అడిగి నీ పాండిచ్చి ఉంటే నీ ఇంటికెళ్ళి పోయిలో పెట్టుకుని కాఫీ కాసుకోమా. ఏం చేసుకుంటావు పాండిత్యాన్ని? నువ్వు నూటికి నూరు రూపాయలు అజ్ఞానంలో ఉన్నావు. ఈ పాండిత్యాన్ని ఏం చేసుకుంటావు? ఇది ఒక బరువు చేతి నీకు. నీకున్న పాండిత్యం నీకు అడగలేదండి. ఎవడో పది మంది నీకు జయ్యి అంటే అంత నిజం అనుకుంటున్నా పిచ్చోడండి. నీకు దేహభావనే పోలేదు. నీకు అసలు దేహభావనే పోలేదు. వల్లభాచార్యులు వచ్చి వాడు కళ్ళు తెరిపించే వరకు కూడా ఎంత శాస్త్రం చదువుకున్నా ఆ గడప నుంచి బయటకు రాలేక ఆయన పెద్ద పేరు వల్లభాచార్యులు, మహాపాండిత్యులు. ఎంత పాండిత్యం నీకుంటే ఏం ప్రయోజనం? ఎంత ధనం ఉంటే నీకు ప్రయోజనం ఏంటి? నువ్వు పెద్ద ఆచార్యుడు అని ఆచార్యుడు అనే పేరుంటే మంచిదే. నీకు దేహమునేనే బుద్ధి అని పోలేదు. దేహమునే దేహాత్మభావం నీకు పోలేదు. నీకు బ్రహ్మాత్మ భావం లేదు. దేహాత్మ భావం ఉన్నప్పుడు నీకు ఎంత డబ్బు ఉంటే నువ్వు ఏం ప్రయోజనం? ఎంత పాండిత్యం ఉంటే ఏం ప్రయోజనం? ఇవన్నీ ఒకటి లేని సున్నరు. ఇప్పుడు పాండిత్యం అటువంటిది, డబ్బు అటువంటిది. కొంతమందికి ఆ ప్రారంభాన్ని బట్టి డబ్బు వస్తుంది, కొంతమందికి ప్రారంభ దాని కొంతకాలం పాండిత్యం. అసలు వస్తువుకి సద్ వస్తువుకి సత్య వస్తువుకి పాండిత్యానికి ధనానికి ఈ గౌరవాలకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ధనం కూడా మీ కోరికను బట్టి రాదు, అది మీ ప్రారంభంలో ఉంటే వస్తుంది. పాండిత్యం కూడా మీ కోరికను బట్టి రాదు, అదికి మీ దేహ ప్రారంభంలో ఉంటే అది వస్తుంది. గౌరవం కూడా మీకు నాకు గౌరవం రావాలి, గౌరవం రావాలంటే వచ్చేది, అది మీ దేహ ప్రారంభంలో ఉంటే వస్తుంది. భగవంతుని సంకల్పాన్ని బట్టి వస్తుంది. అది ఇదంతా మాయలో భాగమే, ఇదంతా మాయలో భాగమే. ఇదంతా దేహాత్మ భావనకే పరిమితం అవుతుంది. అంచేది నువ్వు ఎన్ని సాధన, నువ్వేం ఏం కావాలి? నీకు బ్రహ్మాత్మ భావన కావాలి. ఆ బ్రహ్మాత్మ యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా బ్రహ్మచర్యం అవలంబించినా పుణ్యాలు చేసినా మీకు అర్థమవుతుందా? తీర్థయాత్రలు తిరిగినా ఈ దేహాత్మ బుద్ధి, దేహాత్మ బుద్ధిని పోగొట్టుకుని బ్రహ్మాత్మ బుద్ధిని సంపాదించడానికి ఇది ఒకటే ప్రయోజనం. ఇది మర్చిపోకండి. మీరు ఏ యాత్రకి వెళ్ళినా ఏ తీర్థానికి వెళ్ళినది మర్చిపోకండి. ఫైనల్ అది. ఎవరాడు భగవాన్ అడుగుతున్నారు? కృష్ణుడు కర్మయోగాన్ని చేయమని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు గీతలో. కర్మయోగం చేయమని చెప్పాడు. శ్రీకృష్ణుడు కూడా కర్మ నిరంతరం చేశాడు. ఆయనకు అవసరం లేకపోయినా నిరంతరం కర్మ చేశాడు. ఇతరులను కూడా కర్మ మార్గం విడిచిపెట్టద్దని చెప్పాడు. పని కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఆదర్శ పురుషుడు అయ్యాడు అని భగవాన్ తోటి ఎవరో ఒకరు చెప్తున్నారు. ఒక ఎవరో ఒక భక్తుడు చెప్తున్నాడు. అంటే కృష్ణుడు పనిచేసిన మాట నిజమే, అలా నువ్వు కూడా చేయొచ్చు. అహంకారం కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా చేస్తే కృష్ణుడు చేసిన పనితోటి నువ్వు సమానం అవుతుంది, లేక అవ్వదని చెప్పాడు. భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఇది నేను చేసే దేహము నేనే తలంపుతోటి చేస్తే కృష్ణుడు చేసిన పని అనుకోకులు. నువ్వు అహంకారం పెట్టుకుని పని చేస్తే కృష్ణుడు చెప్పింది అహంకారం పెట్టుకుని పని చేయమని చెప్పలేదు. దేహాత్మ బుద్ధిని పెట్టుకుని పని చేయి. కృష్ణుడు దేహాత్మ బుద్ధితోడు చేయలేదు. ఆ కృష్ణుడు చేసేటప్పుడు తాను ఆ పనికి తాను కర్తను కాదని తెలుసు. పనికి తాను కర్తను కాదని తెలుసు అంటే ఎవడైతే ఈశ్వరుడు ఐక్యమయ్యాడో వాడికి తెలుస్తుంది తాను తాను చేసే పనికి తాను కర్తను కాదని. ఎవడైతే ఈశ్వరుడు ఐక్యమయ్యాడో వాడికి మాత్రమే తెలుస్తుంది తను చేసే పని తాను కర్తను కాదని. అంచేత బుద్ధిమంతుడు గీతలో చెప్తాడు, బుద్ధిమంతుడు. ఇప్పుడు లోకంలో అనేక మంది బుద్ధిమంతులు ఉన్నారు, అందులో వాళ్ళతో సమానంగా మనం ఒక బుద్ధిమంతుడిగా ఉంటే సరిపోతుంది. ప్రస్తుతాన్ని లోకంలో అనేక మంది బుద్ధిమంతులు ఉన్నారు, ఆ బుద్ధిమంతులతో సమానంగా మనం కూడా ఒక బుద్ధిమంతుడిగా ఉంటే సరిపోతుంది. బుద్ధిమంతుడి లక్షణం ఏంటంటే ఆ శరీరం చనిపోయినప్పుడు వాడు కూడా పుణ్యము పాపం వదిలి చెడిపోతాడు, అది బుద్ధిమంతుడి లక్షణం. బుద్ధిమంతుడి లక్షణం ఏంటంటే భగవంతుడు ఏం చెప్పాడంటే వాడు కూడా వెళ్ళినప్పుడు వాడు ఏదైనా పాపం చేసినా వదిలేస్తాడు, పుణ్యం చేసినా వదిలేస్తాడు. ఈ కర్తృత్వం పెట్టుకున్నాడు, అహంకారం పెట్టుకున్నాడు, రెండు మోసిపోతాడు. ఈ అహంకారం ఏం చేస్తాడంటే పుణ్యం మోసిపోతాడు, పాపం మోసిపోతాడు. కానీ బుద్ధిమంతుడు భక్తుడు ఈ రెండు ఇక్కడ ఈ లోకంలో విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతాడు. అలా ఎవడైతే విడిచిపెట్టగలడో వాడే బుద్ధిమంతుడని గీతలో భగవంతుడు చెప్పాడు. కానీ అహంకారి విడిచిపెట్టలేడు, అహంకారి విడిచిపెట్టలేడు. ఆ రెండు తను చేశాననుకుంటాడు కాబట్టి ఇలా తాను కర్త కాదు అసలు. అంటే భగవంతుడికి ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే కృష్ణుడు కర్తలేని కర్మను చేశాడు. అంటే నేను చేస్తున్నానని తలంపు లేకుండా చేశాడు, ఈ దేహము నేననే భావం లేకుండా చేశాడు. నువ్వు కూడా అలా చేయటానికి నేర్చుకో, అది మంచిది. నువ్వు కూడా అలా చేయటానికి నేర్చుకో, అది మంచిది. ముందు దేహము ఆత్మనే, దేహమే ఆత్మనే బుద్ధిని వదిలించుకుంటే అప్పుడు కృష్ణుడు చేసినట్టు నువ్వు కూడా చేయగలవు. కృష్ణుడికి పుణ్యం లేదు, పాపం లేదు. దేహమే లేని బుద్ధి వదిలించుకుంటే అంటే మనిషికి దుఃఖం రావడానికి కర్తృత్వం కారణం. మనిషికి దుఃఖం ఎందుకు వస్తుందంటే కర్తృత్వం కారణం. కర్తృత్వం అంటే అహంకారం, అహంకారం అంటే దేహాభిమానం. దేహాభిమానమే అహంకారం, కర్తృత్వమే అహంకారం. అది ఉన్నవాడు వాడిని శరీరాన్ని నేడు ఎలా విడిచిపెట్టదు, ఈ శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించిన నేడు ఎలా విధంగా అయితే విడిచిపెట్టదు, ఆ కర్తృత్వం ఉన్నవాడిని సుఖ దుఃఖాలు కూడా విడిచిపెట్టదు. వర్షాకాలం వెళ్ళిన తర్వాత శీతాకాలం, శీతాకాలం వెళ్ళిన తర్వాత వేసవకాలం, ఈ కాలాలు ఎలా వస్తున్నారు. అలాగే ఆ దేహాత్మ బుద్ధి ఉన్న వాడిని రెండు విడిచిపెట్టవు, ఏది పుణ్యం విడిచిపెట్టదు, పాపం విడిచిపెట్టదు, సుఖం విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. ఆ రెండు ప్రతి జన్మలోనే వెంటాడుతూ ఉంటాయి. ఎలా వెంటాడుతాయి, దేహాన్ని తన నీడ వెంటాడినట్టు. ఐక్యమైన వాడికి ఈశ్వరుడు ఐక్యమై మనం పనిచేస్తే నువ్వు చేసే ఈ పనికి నువ్వు కర్తవ్య కాదని అనుభూతి నీకు వస్తుంది. అప్పుడు నేను పుణ్యం వెంటాడదు, పాపం వెంటాడు. అంటే అప్పుడు ఏం చేస్తాడంటే కర్తృత్వం లేనివాడు, అహంకారం లేనివాడు. మీరు మీకు మిఠాయి అంటే బాగా ఇష్టం అనుకున్నారు, మీరు మిఠాయి తినేటప్పుడు ఆ మిఠాయిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అహంకారం లేనివాడు పని చేసినా ఆ పనిని వాడు ఎంజాయ్ చేస్తాడు, ఆ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. అంటే ఆడి పని కూడా ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది. చాకరి అనుకోడాడు అంటే ఆ బ్రాహ్మీ స్థితి పొందిన తర్వాత నీ శరీరం ద్వారా జరిగే పని జరుగుతూ ఉంటుంది, ఆ పని కూడా నీకు ఆనందాన్ని కలగజేస్తుంది, జీవితం కూడా నీకు ఆనందాన్ని కలగజేస్తుంది. కానీ చాలా మంది ఆనందాన్ని కోరుకుంటారు కానీ చేసే పని ఆనందంగా చేయరు. చేసే పని ఆనందంగా చేస్తే, ఇష్టంగా చేస్తే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. మన వర్క్ని ఎంజాయ్ చేయగలిగితే లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మన వర్క్ ఎంజాయ్ చేస్తాం అనుకో, లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు నోట్లో మిఠాయి పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో, కొంతమంది పని చేసినప్పుడు కూడా పనిని ఎంజాయ్ చేస్తారు. ఎవడైతే పనిని ఎంజాయ్ చేయటం నేర్చుకున్నాడో వాడు జీవితం పొడిగినా ఎంజాయ్గానే ఉంటాడు. ఎంజాయ్మెంట్ వాడు జీవితం పొడిగినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. ఈ పని బద్దకు వస్తున్న మటుకి లైఫ్ ఎంజాయ్ పని బద్దకు. మీరు ఏదో పని నొల్లుకోమని కాదు ఇక్కడ నేను చెప్పింది, భగవంతుని మీ శరీరానికి కేటాయించిన పనిని ఎంజాయ్ చేయాలి. అయితే శంకరాచార్య వారు చెప్పాడు, దేహ ప్రారంధాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. మనకి మంచి వస్తుంది, చెడ్డు వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, గౌరవం వస్తుంది, ఆధారం వస్తుంది, సుఖం. అయితే కాలాలు వచ్చి ఒక కాలం పోయి ఇంకో కాలానికి వచ్చినప్పుడు ఏది వచ్చినా ఆ ప్రారంధాన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మన ఇంటికి మనుషులు భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు తీసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోకి మనుషులు ఎవరు పంపారు? భగవంతుడు పంపాడు. మళ్ళీ తీసిపోవడం కూడా ఆయన తీసిపోతూ ఉంటాడు. ఈ చావులు పుట్టుకులు కేవలం రుణ సంబంధానికి సంబంధించడం. వారు ఏదో కారణం వల్ల చనిపోవచ్చు, వీరేదో కారణం వల్ల చనిపోవచ్చు, అవి నిజాలు కాదు. ఎంత భగవంతుడి సంకల్పం! ఆ భగవంతుడి సంకల్పం ఎవరైతే క్షణ సంకల్పంగా చేసుకుంటున్నారో వాడికి ఇంకా శాంతి లేదు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఈ దేహాత్మ దేహము నేనన్న బుద్ధి మనకు పోకపోతే మన ద్వారా ఏదైనా పని జరగదేమో అనుకుంటున్నాం. మీకు అర్థమవుతుందా? ఈ నేను నేనన్న తలంపు ఉంటేనే పని చేయగలం, నేనన్న తలంపు లేకపోతే పని చేయలేము అని మన ఉద్దేశం. ఒక మనిషికి అహంకారం పోయాక ఆ దేహాత్మ బుద్ధి పోయిన తర్వాతే ఆ దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని ఈశ్వరుడు అనంతమైనటువంటి కర్మ శరీరం ద్వారా జరిపిస్తాడు. మీకు దేహాత్మ బుద్ధి పోయిందనుకోండి, దేహాత్మ బుద్ధి పోయినా దేహం ఉంటుంది, ఆ దేహాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారు? ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని మీ దేహం ద్వారా ఈశ్వరుని నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఈశ్వరుడే చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ నేను చేస్తున్నాననే భావన మీకు రానే రాదు. ఆ స్థితి మీరు శరీరం ఉండగా సంపాదించాలి, ఎప్పుడో కాదు. ఆ స్థితి మీరు శరీరం ఉండగానే సంపాదించాలి, శరీరం ఉండగానే పొందాలి. శరీరం ఉండగానే మీరు ఎప్పుడో కాదు, శరీరం ఉండగానే పొందాలి. శరీరం ఉండగా మీరు బ్రాహ్మీ స్థితి పొందారనుకోండి, శరీరం మరణించే కూడా స్థితి గల కంటిన్యూ అయిపోతుంది. మీరు శరీరం ఉండగా బ్రాహ్మీ స్థితి పొందారనుకోండి, శరీరం చనిపోయిన తర్వాత కూడా స్థితి అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది, అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అయితే అది నువ్వు పొందేదిగా శరీరం ఉండగానే పోయి తర్వాత మనం టైం వేస్ట్ చేసుకోకూడదు, మనం కాలాన్ని పాడు చేసుకోవద్దు. కాలాన్ని పాడు చేసుకోకూడదు. మన పని ఏదో మన చేతిలో ఉన్న పని ఏదో మనం చేసుకున్నాం. ఈ సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పట్టణం ఏమంటే అది ఇచ్చిపెట్టకూడదు. ప్రతి గంట సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి గంట సద్వినియోగం చేసుకోవాలి. లౌకికులకి దూరంగా ఉండాలి. లోకానికి సంబంధించిన మనుషులు ఉంటారు, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంతమంది. ఊరికే ఎక్కడైనా కనిపిస్తే మీరు బాగున్నారా మీరు బాగున్నారా అంతవరకు ఉంటాం, కానీ దూరంగా ఉండాలి. లేకపోతే ఆ జ్వరం మనకు వచ్చేస్తుంది. ఊరికే మామూలుగా మాట్లాడుకోవచ్చు, మీరు బాగున్నారా మీరు బాగున్నారా అంతవరకే. అంచేత ఈ లౌకికులతోటి బహు జాగ్రత్త, అంటే లౌకికుల దగ్గర కపటం ఎక్కువ ఉంటుంది. రామకృష్ణ పరమహంస పండితులు ఏం కాదు, ఆయనకంత ఖ్యాతి రావడానికి ఒకటే కారణం ఆయన కపటం లేదు. రామకృష్ణ పరమహంస పండితులు కాదు, కానీ అంత ప్రపంచంలో ఆయన గురువు అవటానికి కారణం ఆ ఖ్యాతి రావడానికి కారణం ఒకటే, మాటలో కానీ చేతలో కానీ ఆలోచనలో కానీ ఆయనకు వచ్చి తలంపుల్లో కానీ ఎక్కడ కపటం లేదు. ఆయన మాట్లాడేది కూడా కపటం లేక మాట్లాడదు. అంచేతే లోకానికి గురువు అయ్యాడు. అది నిర్మలత్వం నిశ్చలత్వం. నీకు ఎప్పుడైతే కపటం పోయిందో మమ్మల్ని సహజంగానే ఈ పుస్తకం నీ ఇలా వదిలేస్తే కింద ఎలా పడిపోతుందో, నీకు ఎప్పుడైతే కపట బుద్ధి పోయిందో ఆటోమేటిక్ గా నీ మనస్సు నీ నిర్మలత్వంలో నిశ్చలత్వంలో ఐక్యమైపోతుంది. కింద నిర్మలంగా ఉన్న సర్వస్తుడైన ఐక్యమైపోతుంది. మనం శాంతిగా ఉండలేక లోకం శాంతి కోసం వెతుక్కుంటున్నాం. ఇప్పుడు లోకంలో నిజంగా శాంతి ఉంటే ఉందంటే లేదు. లోకంలో నిజంగా శాంతి ఉంటే మనకు లేదు. మనకు నిజంగా శాంతి దొరికితే, సుఖం దొరికితే లోకంలో మన సుఖాన్ని వెతుక్కోక్కర్లేదు, శాంతి కోసం వెతుక్కోక్కర్లేదు. ఏం చేయదండి, మనం లోకంలో ఏదైతే వెతుకుతున్నామో అదంతా మన స్వరూపంలో ఉంది. ఏ సుఖం కోసం, ఏ శాంతి కోసం మనం లోకంలో వెతుకుతున్నామో ఆ సుఖము ఆ శాంతి అంతా మన స్వరూపంలో ఉంది. మనకు చావు అంటే ఇష్టం ఉండదు. ఇంకే చావు లేని స్థితి మన స్వరూపంలో ఉంది. అందుకే చావు అంటే మనందరికీ ఇష్టం ఉండదు. అంటే అర్జున నువ్వు బ్రాహ్మణ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయి. అంటే నీకు అజ్ఞానం విడిచిపెట్టేస్తే, అహంకారం విడిచిపెట్టేస్తే, దేహాత్మ బుద్ధి విడిచిపెట్టేస్తే పని జరగదనుకో. పని జరగదు. అప్పుడు నీ దేహం దేవాలయం అవుతుంది. నీ దేహం దేవాలయం అయిపోతుంది. నీ దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని నీ దేహాన్ని దేవాలయం చేసేస్తాడు. నీ దేహాన్ని దేవాలయం చేసేస్తాడు. నీ ద్వారా అద్భుతమైన పనులు, అపూర్వమైన పనులు, లోకాన్ని అయ్యో ఎంత ఇన్ని గొప్ప పనులు ఏంటని కృష్ణుడు చేసిన ఆ కర్మని, కృష్ణుడు చేసిన పనుల్ని, కృష్ణుడు చెప్పిన మాటల్ని, కృష్ణుడి జీవితాన్ని, కృష్ణుడి యొక్క జీవితాన్ని మనం స్మరించుకుని 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 ఎలా తరిస్తున్నాము, ఆ స్థాయికి నువ్వు కూడా వచ్చేస్తావు. ఎప్పుడు? నీ శరీరం ఈశ్వరుడికి స్వాధీనమైనప్పుడు. నీ శరీరం ఎప్పుడైతే అహంకారం స్వాధీనంలో ఉందో అప్పుడు ఈశ్వరుడు స్వాధీనం చేసుకోడు. ఎప్పుడైతే అహంకార రహితులు అయ్యావో, నువ్వు ఆడంబర రహితులు అయ్యావో, నీ దేహాన్ని ఈశ్వరుడు ఎప్పుడైతే స్వాధీనం చేసుకున్నాడో అప్పుడు నీ దేహం దేవాలయంతో సమానం. అయితే ప్రతి శరీరం కూడా ఇదే పని కోసం వస్తుంది. చెడ్డ పనం, మంచి పనం. కొంతమంది చివాట్లు పెడతా ఉంటారు, కొంతమంది పడతా ఉంటారు. కొంతమంది చివాట్లు పెడతా ఉంటారు, కొంతమంది పడతా ఉంటారు. మీకు అర్థమవుతుందా? మంచి పని వచ్చే ఆ దేహం ఏ పని, మీకు ఇక్కడే బాగా అర్థం చేసుకోండి, ఆ దేహం ఏ పని చేయాలని భగవంతుడు నిర్ణయించాడో ఆ పని వాడి యొక్క వాడి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంది. సబ్జెక్ట్ మీకు బాగా అర్థమైతే ఇప్పుడు దుఃఖం నాశిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళక్కర్లేదు, మీరు కూర్చుని వాళ్ళు నిలబడక్కర్లేదు, ఇక్కడ దుఃఖం నాశిస్తుంది. ఆ దేహము ఏ పని నిమిత్తం ఆ దేహాన్ని తయారు చేశాడు భగవంతుడు, ఆ పని అది మంచి పని అవ్వచ్చు, చెడ్డ పని అవ్వచ్చు. ఆ పని అయ్యే వరకు ఆ ముక్కులో గాలి తిరుగుతా ఉంటే తర్వాత ఆగిపోదు. తర్వాత ఆ శవం, ఆ శరీరం, ఆ పని పూర్తవగానే ఆ శరీరం శవం అయిపోతుంది. ఆ శరీరం నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా ఆ శరీరం ద్వారా జరిగే పని జరిగిపోతూ ఉంటుంది, జరిగిపోతాను. అంచేత ఆ పని ద్వారా అంటే నీ దేహ ప్రారంభంలో ఉంది కాబట్టి అది నీకు అలా జరిగిపోతుంది ఆ పని. కానీ దేహము లేని బుద్ధి నీకు పోయిందనుకో, దేహము నేననే బుద్ధి నీకు పోయిందనుకో, నీకు అర్థమవుతుందే ఏ పని జరిగినా, మంచి పని జరిగినా చెడ్డ పని, నేను చేస్తున్నాననే భావన పోతుంది. నేను చేస్తున్నాననే భావన ఎప్పుడైతే పోయింది నీకు, 100 బళ్ళు 100 వాళ్ళు 100 పెట్లు దొక్కు ఉంటాయి, అప్పటికప్పుడు కాలిపోయి బూడిదైపోతున్నా అంటాడు. ఇక్కడ ఈ చిన్న కులి నీకు అర్థం చేసుకుంటే చాలా వండర్ఫుల్. నీకు 100 రెండెడ్ల బళ్ళు 100 రెండెడ్ల బళ్ళు దొక్కు ఉందనుకోండి, 100 రెండెడ్ల బళ్ళు అశాంతి ఉందనుకో, 100 వాళ్ళు అశాంతి ఉందనుకో, నీ ద్వారా ఏది జరుగుతున్నా ఇదంతా ఈశ్వర సంకల్పంలో జరుగుతుంది, నేను చేయటంలో నీ నేననే భావం నీకు అక్కడ లేదనుకో. నువ్వు కర్త, ఈశ్వరుడే కర్త, నేను కర్త అన్న సంగతి అనుభవంలోకి వచ్చింది అనుకు, నీకు అనుభవంలోకి వచ్చింది అనుకు. ఇంతవరకు నీకు ఒకవేళ నూరు బొళ్ళు అశాంతున్నాను, ఇప్పుడే ఎక్కడే మొత్తం వేరుతో కాలి బూడిదైపోతుంది, నువ్వు చేసిన కర్మలని నశిస్తావు. ఇది పరిణామం. మళ్ళీ ఎక్కడికో నరకలోకం వెళ్ళి నువ్వు అనుభవించక్కర్లేదు. నువ్వు దేహాత్మ బుద్ధిని ఇక్కడ విడిచిపెట్టగలిగితే ఎక్కడో నరకలోకంలోకి వెళ్ళి నువ్వు చేసే చెడ్డంతా అనుభవించక్కర్, ఇక్కడే కాలిపోతుంది ఆ చెడ్డంతా. ఇంకా అనుభవించడానికి ఏం మిగలదు, ఇక్కడే కాలిపోతుంది. సర్వకర్మలు నశిస్తాయి, సర్వకర్మలు నశిస్తాయి. నీకు ఇక్కడ నిర్మలత్వం నిశ్చలత్వం రావటమే కాదు, నేను అది నువ్వు చేయటం లేదని ఉరికి నోడుతోటి అనుకోవటం లేదు. ఈ శరీరం ద్వారా ఏది జరిగినా అది ఈశ్వర సంకల్పాన్ని బట్టి నడుస్తుంది, నేను చేయటం లేదని అనుభవం నీకు వచ్చినప్పుడు నువ్వు చేసిన కర్మలన్నీ నశిస్తాయి. నువ్వు చేసిన కర్మ దుఃఖం కూడా వెంటనే నశిస్తుంది. ఎక్కడైతే దుఃఖం లేదో, ఎక్కడైతే అశాంతి లేదో, ఎక్కడైతే పుట్టుకలు లేవో, ఎక్కడైతే భయాలు లేవో, ఎక్కడైతే రాగాలు లేవో, ఎక్కడైతే ద్వేషాలు లేవో, ఎక్కడైతే జన్మ మరణాలు లేవో, అటువంటి పరంధామ స్థానానికి ఒక్కసారి ఎగిరెడిపోతాం. ఆ పరంధామ స్థానంలో రాగద్వేషాలు లేవు, పుట్టుకలు లేవు, చావులు లేవు. మీకు అర్థమవుతుందా? ఏమీ లేదు అక్కడ. ఆ పరమాత్మ అంటే వైభవ స్వరూపుడు, శాంతి స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సుఖస్వరూపుడు, శక్తి స్వరూపుడు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థాయికి భగవంతుని యొక్క స్థానానికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలిగావో ఏమీ లేదు ఇక్కడ. నీ సర్వకర్మలు బూడిదైపోతాయి. అది పుణ్యకర్మలు అవ్వచ్చు, పాపకర్మలు అవ్వచ్చు, సర్వకర్మలు బూడిదైపోతాయి. ఇక్కడ ఇక్కడ ఈ లోకంలోనే బూడిదైతే నీకు నువ్వు కూడా రాదు, అది నీకు కూడా రాదు ఇంక అసలు. ఏం చేస్తే నీ కూడా తీసుకెళ్ళేవాడు లేడు. లగేజ్ పట్టుకెళ్ళేవాడు ఉంటే లగేజ్, కానీ ఆ లగేజ్ పట్టుకే అసలు వాండర్ లేనప్పుడు ఇంకా లగేజ్ ఏంటి? అడికి ఇంకా లగేజ్ లేదు. అడికి లగేజ్ పట్టుకెళ్ళేవాడు ఉంటే పట్టుకెళ్తాడు, ఆ లగేజ్ పట్టుకెళ్ళేవాడే లేనప్పుడు ఇంకా లగేజ్ ఎక్కడెక్కడ కూడా వెళ్ళదు, ఇంకా వాడే పోయాడు. ఏ దేహాత్మ బుద్ధి ఉంటే లగేజ్, బ్రహ్మాత్మ భావన వచ్చాక బ్రహ్మాత్మ బుద్ధి వచ్చాక ఇంకా లగేజ్ లేదు. నీ పుణ్యపాపాలనే లగేజ్ అంతా కూడా ఇక్కడే బూడిదై కాలిపోయి బూడిదైపోతుంది. సర్వకర్మలు, నువ్వు పుణ్యం చేసినా పాపం చేసినా సర్వకర్మలు కాలి బూడిదైపోతాయి. అర్జున నువ్వెవడో చేయటానికి, నువ్వంటే ఒకడు ఉన్నావా? నువ్వెవడో చేయటానికి నువ్వంటే ఒకడు ఉన్నావు అసలు. ఇది కూడా జ్ఞాపకం చేయండి, భగవంతుడి ఒక్కడే పరిపాలకుడు. నారాయణుడు, నారాయణ నారాయణ నారాయణ, ఆ స్మరణ చాలు. వాడు ఒక్కడ మట్టికి పరిపాలకుడు. నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా వాడి సంకల్పమే నెరవేరుతుంది. వాడి సంకల్పం నారాయణ నారాయణుడు. నువ్వు మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు, నీకు అర్థమవుతుంది. కానీ సంకల్పం వాడి సంకల్పం. ఘటన అఘటన సమర్థుడు నారాయణుడు. జరిగే పనిని ఆపి చేయగలడు, జరగని పనిని చేయించగలడు. ఘటన అఘటన సమర్థుడు నారాయణ అంటే భగవంతుడు ఒక పనిని జరిగే పనిని ఆపు చేయించగలడు. నీకు అర్థమవుతుంది, ఇది తప్పనిసరిగా జరుగుతుందంటే ఆపు చేయగలడు. ఆపు చేయగలడు ఎవరు? నారాయణుడు. నీకు అర్థమవుతుంది, ఇది జరగదు అనుకున్నప్పుడు జరిపించగలడు వాడు నారాయణుడు. ఘటనాఘటన సమర్థుడు. నిజంతా నీ జీవితం ఎంత, నీ ఆలోచన ఎంత, నీ చూపెంతలు నీ ఇంద్రియాలు ఎంత దూరం చూస్తాయి? నీ ఇంద్రియాలు కనిపించడం లేదని, నీ కళ్ళకు కనిపించడం లేదని, నీ బుద్ధి గ్రహించలేకపోతున్నాని ఈశ్వరుడు లేడంటావా? నీ పాడి బుద్ధి గుర్తు. ఎవడు ఆధారంగా జీవిస్తున్నావు, ఎవడి ఆధారంగా అయితే జీవిస్తున్నావు, ఎవళ్ళు అయితే ఉన్నావు, ఎవళ్ళు అయితే ఐక్యం అవడానికి ఋషులందరూ జీవకూడంత ప్రయత్నం చేస్తున్నారు, వాడే లేరంటున్నావు అంటే నీ పాడి బుద్ధి గుర్తు. అది ఇంకోటి, మనకు పూర్వపుణ్యం లేకపోతే మంచి గురువు కూడా దొరకడు, ఎక్కడో దొరకవద్దు. పూర్వపుణ్యం మనకు లేదనుకోండి, మంచి గైడ్ చేసేవాడు కూడా సరైన వాడు దొరకడు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంస్కృత. ఇక పూర్వపుణ్యం లేకపోతే శరీరం రాదు. పూర్వపుణ్యం లేకపోతే మోక్షం పట్ల, ఆ జ్ఞానం పట్ల, ఆ పరమాత్మ పట్ల కాంక్ష రాదు. మన పరమాత్మ అనుభవం పొందాలి, ముముక్షత్వం కావాలి, మోక్ష నిర్వాణం పొందాలి, ఆ నిర్వాణ సుఖం పొందాలి, మోక్ష సుఖాన్ని పొందాలనే కాంక్ష కూడా రాదు పూర్వపుణ్యం లేకపోతే. ఒకవేళ ఎన్ని ఉన్నా నీకు తగిన గురువే దొరకడు, ఎన్ని ఉన్నా నేను గైడ్ చేసేవాడు దొరకడు. నీకు పూర్వపుణ్యం లేకపోతే, పూర్వజనముడు ఎంతో కొంత నువ్వు సత్కర్మ చేసి ఉండకపోతే మనుష్యత్వం రాదు, మానవ జన్మే రాదు, మోక్షం పొందాలనే కాంక్ష రాదు. ఒకవేళ మోక్షం పొందాలనే కాంక్ష ఉన్న దాన్ని పొందింపజేయడానికి తగిన ఆచార్యుడు, తగిన గురువు కూడా నీకు దొరకడు. ఇప్పుడు మనం ప్రపంచం వేరు, దేవుడు వేరు అనుకుంటున్నాం, ప్రపంచం వేరు, దేవుడు అనుకుంటున్నాం, దేవుడు వేరు అనుకుంటున్నాం కదా మనం, దేవుడు వేరు ప్రపంచం వేరు అనుకుంటున్నాం. జ్ఞానికి దేవుడే ప్రపంచం, ప్రపంచమే దేవుడు. జ్ఞానికి ఏంటి? దేవుడు ప్రపంచమే దేవుడు, దేవుడే ప్రపంచం. దేవుడికి ప్రపంచానికి మధ్య భిన్నత్వం చూడండి, వాడి జ్ఞాని. దేవుడికి ప్రపంచానికి, భగవంతుడికి ప్రపంచానికి, పరమాత్మకి ప్రపంచానికి వాడికి భేదం కనపడదు. జ్ఞాని ప్రపంచాన్ని కూడా బ్రహ్మముగానే చూస్తాడు. జ్ఞాని ప్రపంచాన్ని కూడా చూస్తాడు. ఎలా చూస్తాడు? బ్రహ్మముగానే చూస్తాడు. ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా చూసినా బ్రహ్మమే, బ్రహ్మముగా చూసినా బ్రహ్మమే. అయితే ప్రపంచాన్ని బ్రహ్మముగా చూడగ ప్రపంచంగా చూస్తే నీకు రాగద్వేషాలు వస్తాయి, భయాలు వస్తాయి, పుణ్యపాపాలు వస్తాయి, నేను దుఃఖం వెంటాడుతూ ఉంటాను. మనకి భయం వచ్చిందనుకోండి దుఃఖం వచ్చేస్తుంది, ఇష్టం వచ్చిందనుకోండి దుఃఖం వచ్చేస్తుంది, అయిష్టం వచ్చేస్తుందనుకోండి దుఃఖం వచ్చేస్తుంది. ఏది వచ్చినా ఇష్టం కూడా దుఃఖం ఉంటుంది, అయిష్టం కూడా దుఃఖం ఉంటుంది, భయం కూడా దుఃఖం ఉంటుంది, ద్వేషం కూడా దుఃఖం ఉంటుంది. ఆర్ అర్జున, పొడిగాంటి చేచురు కదా అర్జున. కొంతమంది కళ్ళు పెద్దవిగా ఉంటాయి, చేతులు పొడిగ్గా ఉంటాయి. కొంతమంది కళ్ళు ఉన్నా పిద్దు కళ్ళు, కొంతమందికి విశాలమైన నేత్రాలు ఉంటాయి, విశాలమైన బాహువులు ఉంటాయి. అర్జున, విశాలమైన నేత్రాలు, విశాలమైన బాహువులు. అర్జున, నువ్వు ఎర్ర బట్టలు వేసుకున్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, సంసారంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, కోరిక లేకుండా, ద్వేషం లేకుండా, కోరిక లేకుండా, ద్వేషం లేకుండా, నువ్వు గృహస్థాశ్రంలో, నువ్వు సన్యాసిస్తుడు సభా. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నా, ఎర్ర బట్టలు వేసుకున్నా, సంసారంలో ఉన్నా, సన్యాసిగా ఉన్నా, కోరిక లేకుండా, ద్వేషం లేకుండా నువ్వు పని చేస్తుంటే నువ్వు సంసారంలో ఉన్న సన్యాసితోడు సమానం. ఎర్రబట్టలు కట్టుకుని కోరికతోటి, ద్వేషంతో పని చేస్తా అంటాడు, ఎర్రబట్టలు కట్టుకున్నాడు సంసారే. ఏమయ్యా నన్ను చెరకాసి పెట్టేస్తున్నావు, కానీ చెప్పేమో కర్మయోగం మంచిదంటావు, కానీ చెప్పేమో జ్ఞానయోగం మంచిదంటావు. నన్నేమో తిరకాసి పెట్టేస్తున్నావు వాసుదేవ, నేనేదో గొడవ గొడవ పెట్టేస్తున్నావు నన్ను. కానీ చెప్పేమో కర్మయోగం గొప్పదంటావు, కానీ చెప్పి జ్ఞానయోగం మంచిదంటా. రెండాటికి పనికి రాకపోతే భక్తి యోగం అంటే దాన్ని తిరకాసి పెట్టేస్తున్నావు. అని స్వామి వారిని అడుగుతాడు. సోమవారిని పెడితే అతను భగవంతుడు చెప్పాడు, కర్మ సన్యాసం కంటే కర్మయోగం మంచిదని, కర్మను మొత్తానికి విడిచిపెట్టేయటం కంటే కర్మను యోగం కలిసి వేయటం మంచిదని. కర్మని మనం విడిచిపెట్టాలి, కర్మ మనల్ని విడిచిపెట్టాలి కానీ మనం విడిచిపెట్టకూడదు. ఇంకో వడియలు ఉన్నాడు, ఆ వడియలు నేను మెడ్రాసులో ఉన్నాం ఉద్యోగం చేయను అరుణాచలం వచ్చేస్తాను, మెడ్రాసులో ఉన్నాం ఉద్యోగం చేయను అరుణాచలం వచ్చేస్తాను. అందుకే నువ్వు ఈ పనికి భయపడే అరుణాచలం వచ్చి ఏం చేస్తావు? నువ్వు ఆ పని ఎంతకన్నా ఏదో చేస్తున్నావు, అలా చేస్తూ ఉండు. నేను అది తక్కువ జీతమైనా పర్లేదు అరుణాచలం వచ్చేస్తాను, తక్కువ జీతమైనా పర్లేదు అరుణాచలం వచ్చేస్తాను. అప్పుడు ఎంత ఆడు 8,000 10,000 జీతం తెచ్చుకున్నప్పుడు 60,000 జీతంగా కలిపాడు. 8,000 మెడ్రాసులు పెద్ద ధనవంచి అయిపోతున్నాడు. వాళ్ళ చుట్టాలందరికీ ద్వేషం వచ్చేస్తాను. వాళ్ళ చుట్టాలందరూ 8,000 చుట్టాలందరూ 8,000 ధనవంతులు అయిపోయాడు, 8,000 ధనవంతులు అయిపోయి డబ్బు అంతా ఎక్కడ దాచేసుకున్నాడు, మాకేమైనా కొంత పడేస్తే బాగుండు నాకు చుట్టాలందరూ అనుకుంటున్నాడు. వాడికి పెళ్లి పేరంటం లేదు 8,000. 8,000కి పెళ్లి లేదు, పేరెంట్లే బ్రహ్మచారి అని చెప్పి చుట్టాలందరూ ఏమనుకుంటున్నారంటే 8,000 ధనవంతులు అయిపోతున్నాడు, మాకేమైనా కొంత పడవ ఇచ్చింది ఏ బ్యాంకులో దాచుకుంటున్నాడు. అది తినేవాళ్ళు ఎవరు లేరు, 8,000కి తినేవాళ్ళు ఎవరు లేరు. నెలకు 60,000 సంపాదించేసుకుంటున్నాడు, ఎక్కడ దాచుకుంటున్నాడు, ఏ బ్యాంకులో వేసుకుంటున్నాడు, నాకు కొంచెం పడవ కాదా అని. అంటే ఇప్పుడు 8,000 నేను మెడ్రాసిచ్చి పెట్టేస్తాను, అరుణాచలం వచ్చేస్తాను అని కూడా ఇప్పుడు ఏం వాళ్ళ చుట్టాలకు అడి మీద ద్వేషం వచ్చేసిన ఆశ్చర్యం లేదు. వడివేలు ఇప్పుడు ధనవంతులు అయిపోయాడు. నేను అరుణాచలం వచ్చి పడిపోతాను, వాడు అరుణాచలం రావద్దు మద్రాసులో ఉండమని నేను చెప్పవాడిని. ఎంతసేపు మెడ్రాసు నుంచి అరుణాచలం చూడాలంటే ఎంతసేపు వస్తాడు, ఎంతసేపు వెళతాడు? నువ్వు అక్కడ ఉండి నీకు చూడాలంటే అరుణాచలం రావచ్చు, వెళ్ళొచ్చు. అదంతా 8,000 ప్రయోజకత్వం కాదు, ఈశ్వరుడి సంకల్పం అలా జరుగుతాను అంతే. 8,000 ప్రయోజకత్వం కాదు, ఈశ్వరుడి సంకల్పం అలా ఉంటే అలా జరుగుతాను అంతే. వడి వేలుకి పెళ్లి లేదు అంటే బంధువులు డబ్బు ఆశిస్తున్నారు. అడిగి పెళ్లి లేని వలనే ఆ డబ్బు ఎక్కడికి రాసుకుంటున్నాడో మాకు పడలేదని. పెళ్లి ఉంటే కూడా రాకపోవడం ఈ బంధువులు ఎలా ఉంటారంటే డబ్బు లేకపోతే అఘోరంగా చూస్తారు, పని అది డబ్బు వచ్చేసిందని సంతోషించి ద్వేషం పెట్టుకుంటారు. ఇది మాయ. మాయ అంటే ఇదే, నీకు అర్థమవుతుందా? అవిద్య అజ్ఞానం మాయలో భాగాలు. అవిద్య ఒకటి, అజ్ఞానం ఒకటి, మాయలో భాగాలు. డబ్బు లేనప్పుడేమో అని అవమానంగా చూస్తారు, అది ఏదో రకంగా ధనవంతులు అయిపోయినప్పుడు సంతోషిస్తే పర్వాలేదు సంతోషించి ద్వేషంగా చూస్తారు. ఉంటే ఒక బాధ, లేకపోతే లేకపోతే అవమానం, ఉంటే ద్వేషం. ఎటు ఎటు లోకం, లోకం పోకడ కుక్కతో ఒక వంకర. ఈ లోకంలో వంకరలన్నీ మనం తీయలేము. ముందు మన బుద్ధిలోని వంకరలు తీసుకుని మనం ఈ లోకం విడిచిపెట్టి బయటకు పోవటం మంచిది. కుక్కతో ఒక వంకర మనం తీయగలము, లోకంలో వంకరలన్నీ మనం తీయలేము. నీకు అర్థమవుతుందా? ముందు మన బుద్ధిలో ఏమైనా అవకరాలు ఉంటే మన బుద్ధిలో ఉన్నటువంటి వంక ఏదైనా వంకలు ఉంటాయి తీసుకుని బయటికి పోవటం మంచిది. మనం అంచేత నీకు తెలుసున్నా, నువ్వు నీకు అహంకారం ఉన్నా, అహంకారం ఇది బాగా అర్థం చేసుకోండి, నీకు అహంకారం ఉన్నా అహంకారం లేకపోయినా నీ శరీరం ద్వారా జరగవలసిన పని జరుగుతుంది. నీకు అర్థమవుతుంది? అది నీకు అహంకారం విడిచిపెట్టేశారనుకోండి, నీ శరీరం ద్వారా జరిగే పని మిమ్మల్ని బాధించదు. ఇంకా మీ శరీరం ద్వారా జరిగే పని బాధించదు. మీకు అహంకారం లేకపోయినా శరీరం ద్వారా జరిగే పని జరుగుతుంది. అహంకారం ఉన్నా ఆ పని జరుగుతూ ఉంటుంది. అహంకారాన్ని విసర్జించారనుకోండి, మీకు అర్థమవుతుంది, అహంకారాన్ని విసర్జించారనుకోండి, కోరికని విసర్జించారనుకోండి, మీ పని అయిపోతుంది. మీ వెంటనే సుఖం శాంతి మిమ్మల్ని వెంబడిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సుఖమే, ఎక్కడికి అంతేకాదు. ఇప్పుడు కాఫీ కప్ ఉందనుకోండి, మీకు ఎప్పుడైతే ఆ కర్తృత్వం పోయిందో, ఈ అహంకార బుద్ధి పోయిందో, కాఫీ మీకు సుఖం అనిపించడం కాదు, మీరు శాంతి అనిపించడం కాదు, మీరు ఆనందాన్ని జుడుకోవడం కాదు. కాఫీ కప్పులో కాఫీ పోస్తాం. అదే పోస్తుంటే కాఫీ కప్పు నిండిపోయి బయటికి నిండిపోయింది అనుకోండి, ఇంకా పోస్తున్నాం అనుకోండి, కాఫీ అంతా కారిపోదు. అలాగే మీకు ఎప్పుడైతే అహంకార బుద్ధి పోయిందో, దేహాత్మ బుద్ధి పోయిందో, మీ కప్పు నిండిపోతుంది. ముందు ఆనందంతో శాంతితో మీ కప్పు నిండిపోయిన తర్వాత ఇంకా కారుతూ ఉంటుంది. ఆ కారింది మిగతా పంచిపెట్టవచ్చు అందరికీ. ఏం చేసి కారిపోతాం మీకు శాంతి ఆనందం? ఇక మీరేం చేసుకుంటారు? ఎవరు కూడా పంచిపెట్టకుండా మీకు ఒక ఆవు పాలు సరిపోతాయి. వెయ్యి ఆవులు పాలు ఇస్తున్నాయి అనుకోండి, ఏం చేసుకుంటారు? వెయ్యి ఆవులు పాలని ఎవరు కూడా చెయ్యక, ఒక ఆవు పాలు మీ ఇంట్లో చాలు, వెయ్యి ఆవులు పాలు ఇస్తున్నాయి, ఆవు పాలు ఏం చేసుకుంటారు? ఎక్కడ చోట వెయ్యాలి కదా పాలు అని, ఎవరి కూడా ఇవ్వాలి కదా ఆనందం కూడా శాంతి అంతే. అంటే మీరు ఇవ్వాలని ఎవ్వరు, మీరు ఆనందం ఇతరులకు ఇవ్వాలని, శాంతి ఇతరులకు ఇవ్వాలని అనుకోలేదా? ప్రవాహం కింద అలా వచ్చేస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళకి ఆనందం ఇద్దాం, వీళ్ళకి శాంతి ఇద్దాం అలా అనుకోక్కర్లేదు. మీ ద్వారా గంగ, జ్ఞాన గంగ, ఆ శాంతి గంగ, ఆనంద గంగ అలా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు అనుకోక్కర్లేదు మనం ఇవ్వాలి ఇవ్వాలంటారు. ఆ జ్ఞానికి ఇంక ఇతరులు ఉండదు, ప్రవాహమే. అంచేత నీవు అహంకారం అంటే నీకు కోరిక లేకపోతే పని జరుగుతుంది, కోరిక లేకపోతే పని జరగదేమో, కోరుకుంటే పని జరుగుతుందని అనుకుంటున్నాం. నీ శరీరం ద్వారా జరగవలసిన పని నీ కోరికతో సంబంధం లేకుండా జరిగిపోతాయి. నీ శరీరం ద్వారా జరగవలసిన పని నీ కోరికతో సంబంధం లేకుండా జరిగిపోతుంది. అంటే నీ కోరిక విడిచిపెట్టుకుంటే పని అయిపోతుంది, ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము. మన అందరికీ అంతే, కోరుకుంటే పని అవుతుంది, కోరిక లేకపోతే ఆ పని. కోరిక శక్తి లేదు, శక్తి ఇస్తాడు ఆయన. సంకల్పం ఉంటే జరుగుతుంది, నీ సంకల్పం ఉంటే జరగదు. ఆయన సంకల్పం ఉంటే జరుగుతుంది, నీకు సంకల్పం రాలేదనుకో ఆయన సంకల్పం చేయడానికి అయిపోతుంది ఆ పని. నీకు సంకల్పం ఉందనకి ఈశ్వరుడు సంకల్పం, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పని జరగదు. నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, నీ తలంపుతో సంబంధం లేకుండా, నీ అహంభావంతో సంబంధం లేకుండా ఈశ్వరుడు సంకల్పిస్తే పని సడన్గా అలా జరిగిపోయి ఉంటుందని. నీ తెలివితేటలతో సంబంధం లేకుండా మనమంతా మన తెలివితేటలు అంట. ఆ తల రాత కూడా గీసు అవసరపడేశ్వరుడు నారాయణుడు. ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నారాయణుడిలోంచి వచ్చాడు. ఈ బ్రహ్మదేవుడు ఎక్కడికి వచ్చాడు? నారాయణుడి నుంచి వచ్చిన బ్రహ్మదేవుడే. నువ్వు పుట్టినప్పుడు నీది ఇక్కడ రాస్తున్నాడు, నుదిరి మీద రాసను, నీకు అర్థమే. ఇవన్నీ రాస్తున్నాడు, ఈ నీకు రాసేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? నారాయణుడని వచ్చాడు. వాడు అనుగ్రహం ఉంటే వాడి దయ ఉంటే రాతలు కూడా కొట్టుకుపోతుంది. వాడి నారాయణ మొత్తం దేవతలందరూ అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు అంటే నువ్వు అహంకారం పెట్టుకోకుండా ఏ పని చేసినా నువ్వు చేసే పని యోగం అయిపోతుంది. ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ కృష్ణుడికి భగవంతుడు చెప్పేది ఏంటంటే, భగవద్గీతను మనం ఇలా అర్థం చేసుకోవాలని రమణ భగవాన్ చెప్తున్నారు. నువ్వు అహంకారం లేకుండా ఏ పని చేసినా అది యోగం అయిపోతుంది. యోగం దేనికి? భగవంతుడు ఐక్యం ఉంటుంది.
ఎంత వండర్ఫుల్ టీచింగ్.
మందు ఎందుకు రోగం తగ్గటానికి? మందు ఎందుకు రోగం తగ్గటానికి? నువ్వు అహంభావం లేకుండా ఏ పని చేసినా, నేను చేస్తున్నాన్న తలంపు లేకుండా ఏ పని చేసినా పని ఏమవుతుంది? యోగం అయిపోతుంది. యోగం దేనికి? ఆ యోగం ద్వారా నువ్వు భగవంతుడి ఐక్యం అవుతావు. యోగం అంటే ఐక్యం. యోగం అంటే ఐక్యం. ఆ యోగం ద్వారా నువ్వు భగవంతుడి ఐక్యం అవుతావు. నువ్వు ఏ ఒక మాట మాట్లాడితే, ఏదైనా పని చేస్తే అహంభావం లేకుండా వ్యక్తి భావం లేకుండా నువ్వు చేస్తే యోగం అయి కూర్చుంటుంది. ఆ పని యోగం, ఆ మాట యోగం, ఆ యోగమయ్యే కూర్చుంటుంది. అంటే మీరు విచారణ చేసి విచారణ చేసి విచారణ చేసి సాధన చేసి పుణ్యం జపాలు చేసి ధ్యానాలు చేసి విచారణ చేసి విచారణ చేసి నేనెవడని విచారణ చేసి జపాలు చేసి ధ్యానాలు చేసి వీళ్ళందరూ ఏ స్థానాన్ని పొందుతున్నారో, అహంభావన లేకుండా పనిచేసేవాడు కూడా అదే స్థానాన్ని పొందుతాడు. అద్దిన ఎంత వండర్ఫుల్ చూడండి. జపాలు చేసి ధ్యానాలు చేసి ఉపవాసాలు చేసి ఏకాదశులు చేసి పొట్ట మార్చుకుని మనం రోజు రెండు పూట్ల అన్నం తింటే ఆకలి బాధ తెలియదు. ఒక నాలుగు రోజులు అన్నం మానేస్తే అప్పుడు తెలుస్తుంది ఆకలి బాధ. మీరు నాలుగు రోజులు అన్నం మానేస్తుంది అప్పుడు ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంతేకాని రెండు పూటలు తినేవాడికి ఆకలి బాధ అని తెలుస్తుంది? నాలుగు రోజులు మానేస్తుంది ఇంటికాడు అప్పుడు ఆకలి బాధ ఇచ్చిదా అనిపిస్తుంది. ఇప్పుడు ఇతరుల దుఃఖం మీకు తెలియదు, ఆ ఇతరులు పడే దుఃఖం మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది దుఃఖం ఇట్టిదా అని. ఆకలి బాధతో బాధపడేవాడు మీకు తెలియదు, మీకు కూడా ఆకలి వస్తే తెలుస్తుంది. తిండి లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదు. మనం కూడా నాలుగు రోజులు భోజనం మానే చూస్తే తెలుస్తుంది. మామూలుగా చిలక పడుకులకే అలాగే ఇతరుల దుఃఖం మీకు తెలియదు. ఆ దుఃఖం మీకు వస్తే తెలుస్తుంది ఆ దుఃఖం ఎంత లోతుగా ఉంటుందో, ఎంత ఇబ్బంది పడుతుందో. ఇతరులకున్న అశాంతి మీకు తెలియదు. ఎంచదు మనకు స్వపర భేదం ఉంది. ఇతరులకున్న అశాంతి మీకు వస్తే తెలుస్తుంది అందులోనే ఇబ్బంది పడుతారు. వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు, వీళ్ళు ఆకలితో బాధపడుతున్నారు, నోడితే చెప్తే తెలియదు. మనం నాలుగు రోజులు భోజనం లేకుండా పడి ఉంటే తెలుస్తుంది. అంటే నువ్వు చేసి అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేనెవడన్న విచారణ ద్వారా, భక్తి జప ధ్యానముల ద్వారా ఒకడు ఏ స్థానాన్ని పొందుతాడు, ఏ పరంధామును పొందుతున్నాడు, సత్కర్మ నిష్కామంగా చేయటం వల్ల, సత్కర్మ నువ్వు కోరిక లేకుండా చేస్తుంటే, వ్యక్తిభావం లేకుండా చేస్తా అంటే, పలానా దేహం నాది పలానా పేరు నాది అనేటువంటి ఈ వ్యక్తిభావం లేకుండా చేస్తుంటే, కర్తృత్వం లేకుండా అహంభావం లేకుండా నువ్వు ఏ పని అయితే చేస్తున్నా పని యోగం అవుతుంది. అప్పుడు యోగం ఈ జ్ఞాన యోగులు అందరూ ఏ పరంధామును పొందుతున్నారో, నువ్వు సత్కర్మను కూడా అహంభావం లేకుండా చేస్తే అదే ఆ పరంధామును పొందుతావు అర్జున. అది వేరు ఇది వేరు. వాళ్ళు పొంది జ్ఞాన యోగులు పొందే స్థానం వేరు, కర్మయోగులు పొందే స్థానం అని ఎవరైనా నీకు చెబితే చంటి పిల్లల మాటలు మనం వింటాం కానీ పట్టించుకోం. రెండు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు మనకి ఏదైనా మాటలు చెప్తే వింటాం, కానీ పట్టించుకో. అలాగే దాని పరిచి వేరు దీని పరిచి వేరని ఎవరైనా పిచ్చ పిచ్చ మాటలు చెప్తే విన్నాయి పట్టించుకోవద్ది అని చెప్పాడు అర్జున. అర్జున నువ్వు పట్టించుకోవద్దు, వింటే ఎవరైనా చెప్తే చేతకాని మాట్లాడిన అవి నువ్వు పట్టించుకోదు. ఒకవేళ నీ చెవిలో పడ్డా నువ్వు పట్టించుకో, దాని పరిచి వేరు దీని పరిచి వేరని ఎవరో మాటలు చెప్పినా ఈ పిల్లకాయలు చంటి పిల్లలు చెప్పిన మాటలు మీరు విన్నాయి ఎలా వదిలేస్తారో అలా వదిలే అర్జున. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పడు తప్పడు మాటలు చెప్తారు వింటాం కానీ పట్టించుకోం మనం, అలా వదిలేయి. కర్మయోగ ఫలితం వేరు, జ్ఞానయోగ ఫలితం వేరు, భక్తి యోగ ఫలితం వేరు, ఇలా దేని ఫలితం దానిది అని చెప్పినా ఇది ఎవరు చేరినా పరం ధామం వెళ్ళాలి. ఎక్కడ భయాలు లేవో, ఎక్కడ కోపాలు లేవో, ఎక్కడ తోపాలు లేవో, ఎక్కడ కామక్రోధాలు లేవో, ఎక్కడ కీర్తికాంక్షలు లేవో, ఎక్కడ ఇష్టాలు అయిష్టాలు లేవో, ఎక్కడైతే దుఃఖ స్పరిశ కూడా లేదో అటువంటి పరంధామాన్ని ఏ యోగి అయినా భక్తి యోగి కర్మయోగి జ్ఞానయోగి ధ్యానయోగి అక్కడ చేరుకోవలసిందే. యోగం అంటేనే ఐక్యం అవటం. అది వేరు ఇది వేరు, జ్ఞానం వేరు భక్తి వేరు కర్మ వేరు ఇవన్నీ వేరే ఎవరైనా చెప్పినా మాటను వినకో విన్నా పట్టించుకో. ఒకవేళ విన్నా చంటి పిల్లల మాటలు వదిలే మాట్లాడిన చంటి పిల్లల మాటలను ఎలా పట్టించుకోవో ఆ మాటలు కూడా పట్టించుకోకుండా వదిలే అర్జున. అంటే పని చేయమని కృష్ణుడు చెబుతున్నాడు కదా అని భక్తుడు అడుగుతున్నాడు, పని చెయ్యాలి ఎవరి పని వాళ్ళు పని చెయ్యాలని కృష్ణుడు చెప్తున్నాడు కదా అని రమణ మహర్షిని భక్తుడు అడుగుతున్నాడు. అంటే మనకు పని దొంగలు అవ్వద్దని కృష్ణుడు ఏం చెప్పాడంటే మనం పని దొంగలు అవ్వద్దని. అంటే పని మనల్ని విడిచిపెట్టాలి కానీ పనిని మనం విడిచిపెట్టకూడదు. అయితే మన పని దొంగలు అవ్వద్దు, చేతిలో ఉన్న పని చేసుకోమని కృష్ణుడు చెప్పాడు కానీ భక్తుడు ఎవడో రమణ భగవంతుడు చెప్తున్నాడు. అప్పుడు రమణ భగవంతుడు కృష్ణుడు చెప్పిన మాటలనే కృష్ణుడు చెప్పిన పని అహంకారం లేకుండా చేసే పని గురించి చెప్పాడు. నువ్వు కూడా అహంకారం లేకుండా పని చెయ్యి, అప్పుడు కృష్ణుడిని పొందుతావు అదే అని చెప్పాడు. కృష్ణుడు ఏం పని చెప్పాడంటే నువ్వు పని చేయమని చెప్పిన మాట మంది నిజమే కృష్ణుడు, అది ఎలా చేయమన్నాడు, నేను చేస్తున్నానని తలంపు నేను చేస్తున్నాను భావన విడిచిపెట్టి చేయన్నాడు. ఆ నేనుని మొయ్యొద్దన్నాడు, ఆ నేనుని మొయ్యొద్దన్నాడు, ఆ నేనుని విడిచిపెట్టేసి నేనుని త్యాగం చేసి విడిచిపెట్టి ఆ నేనుని త్యాగం ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావో ఆ నేనుని త్యాగం చేసి చేయమన్నాడు. అప్పుడు అది యోగం అవుతుంది, నువ్వు పరమాత్మలు ఐక్యం అవుతాం. అదే అయ్యా కృష్ణుడు చెప్పిన పని. కృష్ణుడు ఎలా చేయమన్నాడో అలా చెయ్యి, ఆయన ఐక్యం అవుతావు నువ్వు, అందులో సందేహం లేదు. చెయ్యి తెలుసుకుని చెయ్యి, చెయ్యి తెలుసుకుని చెయ్యి. ఆయన ఎలా చేశాడో నువ్వు కూడా అలా చెయ్యి, చేసేటప్పుడు ఆయన ఐక్యం ఆయనలో నువ్వు ఐక్యం అవుతావు, సాయుధ్య ముక్తి నీకు లభిస్తుంది. అంటే మనం ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు చావు లేదు, ఆత్మకు పని లేదు. ఆత్మకు పుట్టుక లేదు, చైతన్యానికి పుట్టుక లేదు, చైతన్యానికి చావు లేదు, చైతన్యానికి పని లేదు. అది మానవయం ఉన్నాం, అది మానవయోగం. అయితే ఈ కర్మయోగం జ్ఞానయోగం ఈ యోగాలని ఎందుకంటే ఆ పుట్టుక లేని వస్తువు మీద, పుట్టుక లేని వస్తువులు ఆ చావు లేని వస్తువులు మీకు అర్థమవుతుంది. ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలియని వస్తువులు, కర్తృత్వం ఎలా ఉంటుందో తెలియని వస్తువులు, మన ఐక్యం అవటానికి ఈ కర్మయోగం జ్ఞానయోగం ఇదంతా జీవుడికి చెప్పే బోధ. ఇదంతా ఈ బోధ దేవుడు జీవుడికి చెబుతున్నాడు. ఈ బోధ ఎవడికి చెబుతున్నాడు? దేవుడు జీవుడికి చెబుతున్నాడు. అంటే దేవుడు జీవుల్లో, దేవుడు జీవుడు దేవుళ్ళో ఎలా ఐక్యం అవ్వాలో దేవుడు చెప్పే బోధ. మీకు అర్థమవుతుంది, దేవుడు చెబుతున్నాడు అంటే ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడు, అక్కడ పని సఫలీకృతం అవుతుందని చెప్పాడు గీతలో. ఆ పని పూర్తి అవుతుందని. అంటే దేవుడంటే అక్కడ నీకు అర్థం, దేవుడంటే అక్కడ కృప, అర్జునుడంటే కృషి. నువ్వు ఎదురు చూడకు. ఎప్పుడు కూడా మనకి ఏదైనా పని చేస్తుంటే ఎక్స్పెక్టేషన్ పనికిరాదు. చెయ్యాలి, పని చేయాలి, ఆసక్తి లేకుండా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఆసక్తి లేకుండా చెయ్యాలి. పని చేసి ఫలితం ఎప్పుడు వస్తుంది, ఫలితం ఎప్పుడు వస్తుంది అలా ఎదురు చూడకూడదు. ఫలకాంక్ష ఉండకూడదు, ఫలకాంక్ష ఉండకూడదు. అలాగని పని మీద విరక్తి పెట్టుకోకూడదు. నలిపేస్తున్నాడు, పలుపు సదుని పెట్టినట్టు నలిపేస్తున్నాడు. ఇక్కడ ఫలకాంక్ష ఉండకూడదు, ఫలకాంక్ష ఉండ అలాగే పని విడిచిపెట్టకూడదు. ఈ దేవుడు అలా ఎందుకు చెబుతున్నాడు? అలా నువ్వు పని చేస్తే ఆయన ఐక్యం అవుతావు. నువ్వు పని మానేయమని చెప్పటం లేదు, పని ఎందుకు విరక్తి పెట్టుకోవద్దు అంటున్నాడు. అలాగని ఈ పని చేశాం కదా, ఫలితం ఎప్పుడు వస్తుంది, ఫలితం ఎప్పుడు వస్తానని ఎదురు చూడొద్దు అంటున్నాడు. ఆ ఫలకాంక్ష మీద అసలు మనస్సే పెట్టుకోవద్దు అంటున్నాడు. ఫలకాంక్ష వద్దని చెబుతున్నాడు కాబట్టి పని మీద విరక్తి పెట్టుకోవద్దు అంటున్నాడు. ఈ రెండు నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే నువ్వు దేవుళ్ళు ఐక్యం అవుతావు. అంటే కర్మ ద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తావు. మదర్ టెరీసా అని ఒక సెయింట్ ఉండేది కలకత్తాలో. ఆవిడ ఏం చెప్పిందంటే, నోటి ద్వారా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాం, కానీ చేతుల ద్వారా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోలేదు మనం. నోటి ద్వారా నువ్వు ఎందరివాడు అంతరివాడు దేవుని స్తోత్రాలు చేస్తున్నావు. మదర్ టెరీసా చెప్పి దేవుణ్ణి నువ్వు ఇంతరివాడు అంతరివాడు గొప్పవాడు అని దేవుని నోటితోడు శాస్త్రం చేస్తున్నాం, నోటితోటి స్తోత్రం చేస్తున్నాం. ఆయనకి సంతోషం కలిగి ఆయనకు ఆనందం, ఆయన చెప్పిన పని ఆయనకు ఆనందాన్ని కలిగి. అంటే పుష్పాలతోటి ఆరాధించడం నేర్చుకున్నాం, కానీ కర్మలు చేసి ఆయన ఆరాధించడం నేర్చుకోలేదు. అది నేర్చుకుంటే నువ్వు జ్ఞానం వస్తుంది. నోటితో చెప్పింది జ్ఞానానికి సంబంధించిన పనులు, నీకు అర్థమవుతా? చేతులు గోడు చేసేది అజ్ఞానానికి సంబంధించిన పనులు. నోటితో చెప్పిదేమో జ్ఞానం మాటలు, చేతులతో చేసే అజ్ఞాన పనులు. దీనికి సమానం లేదు, నీకు దేవుడు రాజ్యం అవుతా. నోటితో చెప్పి అన్ని జ్ఞానం మాటలు, చేతులతో చేసి పనులన్నీ అజ్ఞానం పనులు. నీకేమి సంబంధం లేదు. దేవుడు నీకు మోక్షం ఇవ్వటానికి, శాంతిని ఇవ్వటానికి, పరమపదం ఇవ్వటానికి వాడు వెర్రివాడా లేదా అమాయకుడా మూర్ఖుడా? మాటలు చూస్తే సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాయి, కాళ్ళు చూస్తే గడపలు దాటం లేదు. మాటలు చూస్తే సముద్రాలు, నదులు సముద్రాలు కూడా దాటి వెళ్ళిపోతున్నాయి, కాళ్ళు గడపలు దాటం లేదు. ఇది మనమున్న పరిస్థితి. మళ్ళీ మొట్టమొదటిలోకి వస్తున్నాను నేను. మీరు తీర్థయాత్రకి వెళ్ళినా, సత్కర్మలు వెళ్ళినా, ఏదైనా యోగం అభ్యాసం చేసినా, విచారణ అభ్యాసం చేసినా, లేదా సత్కర్మ అభ్యాసం చేసి, అన్నింటికీ ప్రయోజనం ఒకటే. ఏంటది? దేహాత్మ భావన పోవాలి, బ్రహ్మాత్మ భావన పోవాలి. దేహమే ఆత్మ బుద్ధి నశించిన వెంటనే ఏమొస్తుంది? బ్రహ్మాత్మ బుద్ధి వస్తుంది. అది నీ కడసారి జన్మ. ఆ బ్రహ్మాత్మ బుద్ధి వచ్చినప్పుడు నువ్వు కన్నీళ్లు కార్చినా కన్నీళ్లు కదా ఆనంద బాష్పాలు. ఆ బ్రహ్మాత్మ బుద్ధి వచ్చే వరకు నీకు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. జీవించే యొక్క గమ్యం, జీవించే యొక్క లక్ష్యం ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. దేహాత్మ బుద్ధి నశించాలి, బ్రహ్మాత్మ బుద్ధి పొందాలి. మీరు తీర్థయాత్ర కింద ఎన్ని ప్రదక్షిణాలు చేసినా భగవంతుడికి, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, సత్కర్మలు చేసినా, సత్కర్మ కూడా నిష్కామంగా చేసినా, ఎన్ని చేసినా దాని ప్రయోజనం ఒకటే, దేహాత్మ బుద్ధి నశించాలి, బ్రహ్మాత్మ బుద్ధి రావాలి. ప్రతి మనిషికి సుఖం కావాలి, ప్రతి మనిషికి శాంతి కావాలి. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని చెప్పేవాడు కూడా సుఖం కావాలి, శాంతి కావాలి. మీకు అర్థమవుతుందా? ఆ సుఖం మీకు బజారులో దొరకదు, ఆ సుఖం మీకు బజారులో దొరకదు. ఆ సుఖం మీకు కావాలంటే ప్రతి మనిషి సుఖం కోరుకుంటాడు, ఎవడ దుఃఖం కోరుకోడు. ప్రతి మనిషి శాంతి కోరుకుంటాడు, ఎవడ అశాంతి కోరుకాడు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ వశం కావాలంటే, అది మీ స్వాధీనం కావాలంటే, అది మీకు స్వరూపంగా వ్యక్తం అవ్వాలంటే బ్రహ్మాత్మ బుద్ధి కలిగే వరకు ఇంకో మార్గము లేదు. కొంతమంది భగవంతుడి ప్రీతి కోసం పనిచేయరు, గొప్పల కోసం చేస్తారు. కొంతమంది భగవంతుని సంతోషించడానికి పనిచేయరు. మీకు అర్థమవుతుందా? గొప్పల కోసం చేస్తారు. ఆ గొప్పల కోసం చేసేటప్పుడు గొప్పలు వస్తాయి, కానీ భగవంతుడి దయ రాదు. భగవంతుడి దయ ఎప్పుడు రాదు? అప్పుడు దయ అయితే ఎప్పుడు మోక్షం రాదు. గొప్పల కోసం చేసేవాడికి పుణ్యం వస్తుంది. ఏ స్వర్గంలో కూడా తీసుకుని 4 రోజులు పెడతారో ఆ పుణ్యం సుఖం కింద ఖర్చు అయిపోతుంది, తర్వాత పాలకొలు రమ్మంటారు. పాలకులు వెళ్ళండి అంటారు. అంటే బ్రహ్మాత్మ బుద్ధి అంటే ఏంటి? మనం అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మన గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో అన్ని గొడవలు మనకు కావాలి, కానీ మన గురించి మనం తెలుసుకోవడం ప్రయత్నం చేయము, మన గురించి మనం విచారణ చేసుకోవడానికి ప్రయత్నం చేయము. లోకంలో అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయము. ఇది గొప్ప మాయ. పరికరాని గొడవలన్నీ తెలుసుకుంటాం, దానివల్ల నీకు లాభం లేదు. నువ్వు లాభపడే ఉపాయం నీకు తెలియటం లేదు. అంటే ఆ బ్రహ్మం ఎవరై ఉన్నారో అది నీవై ఉన్నావు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు ఆ వస్తువును తెలుసుకోవటం. బ్రహ్మాత్మ బుద్ధి కలగటం అంటే నిన్ను తెలుసుకోవటం. నిన్ను తెలుసుకునే వరకు నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటూనే ఉంటావు. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికంటే మించిన పని లోకంలో లేదు. అర్జున, అర్జున, నిన్ను బాగు చేసుకోవడానికంటే పెద్ద పని ఎక్కడ నీ లోకంలో ఉందా? నువ్వు ఏకాగ్రత సంపాదించుకోవడానికంటే మించిన పని ఏమన్నా ఇక్కడ ఈ లోకంలో ఉందా నీకు? ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని కనిపెట్టుకుండకు. నీ ప్రయత్నం హృదయపూర్వక నిన్ను బాగు చేసుకోవడానికి నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటాంటే భగవంతుడి అనుగ్రహం దాని అంతటదే వస్తుంది. నువ్వు పని చెయ్యి, ద్వేషం లేకుండా కోరిక లేకుండా పని చేస్తే నువ్వు సంసారంలో ఉన్నా గృహస్థాస్త్రంలో నువ్వు సన్యాసితోడు సమానం. ద్వేషం లేకుండా కోరిక లేకుండా నువ్వు పని చేస్తూ ఉంటావనుకో అర్జున బుద్ధిశుద్ధి అయిపోతుంది. నువ్వు ద్వేషం లేకుండా ఆ కోరిక లేకుండా నువ్వు పని చేస్తున్నావు అనుకో, లోపల అంతఃకరణ ఉంది మనకు, లోపల ఒక పని ముట్టింది, లోపల ఒక పని పుట్టింది. అంటే శరీరాన్ని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నామో లోపల అంతఃకరణం కూడా శుద్ధి అవ్వాలి, అంతఃకరణం కూడా శుద్ధి అవ్వాలి. అంటే మీరు కోరిక లేకుండా పని, కోరిక తోడు పెట్టుకుంటే కోరిక తోడు కూడా మీరు పని చేయొచ్చు, దానివల్ల ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేసినప్పుడు వాసన పడుతుంది, మళ్ళీ వాసన వల్ల సంసారం వస్తుంది. అది చక్రం, అది కర్మ చక్రం. ఇక్కడ ఎలా కాదు, నువ్వు కోరిక లేకుండా పని చేస్తా అంటే, నువ్వు కోరిక లేకుండా ద్వేషం లేకుండా నువ్వు పని చేస్తుంటే ఇక్కడ రిజల్ట్ వినండి, జాగ్రత్తగా వినండి. కోరిక లేకుండా ద్వేషం లేకుండా పని చేస్తా అంటే దానివల్ల ఫలితం రాదనుకోకు. భౌతికంగా వచ్చి పని భౌతికంగా వస్తుంది, అది ముఖ్యం. అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఒకవేళ భౌతికంగా నీకు పుణ్యం వచ్చినా అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, అది రెండో పక్షం. మొదటి పక్షం ఏంటంటే నీ అంతఃకరణం శుద్ధి అవుతుంది, నీ అంతఃకరణం బాగుపడుతుంది, నీ అంతఃకరణం నిశ్చలంగా ఉంటుంది, నీ అంతఃకరణం నిర్మలంగా ఉంటుంది. బాగా శుభ్రంగా ఉన్న అర్థంలో అందులో నీ ముఖం చూసుకుంటే నీ ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, కోరిక లేకుండా ద్వేషం లేకుండా పనిచేస్తున్న వాడు అంతఃకరణం శుద్ధి అవుతుంది. శుద్ధి అవటమే కాదు, అందులో పరమాత్మ ప్రతిబింబిస్తాడయ్యా. అరచేతిలో ఉన్న వస్తువు నువ్వు ఎంత స్పష్టంగా చూడగలవో, ఎవరికైతే అంతఃకరణం నిర్మలంగా ఉందో, ఎవరికైతే బుద్ధి శుద్ధి అయిందో, లోపలున్న పనిముట్టు అంతఃకరణం, అంతఃకరణం అంటే లోపలున్న పనిముట్టు అంటే బుద్ధి. ఆ బుద్ధి ఎప్పుడైతే నిర్మలమైందో, నిశ్చలమైందో, అది నూటికి నూరు పాళ్ళు శుద్ధి అయిందో, అక్కడ బాగా శుభ్రంగా ఉన్న అర్థంలో, దుమ్ము లేని అర్థంలో నీ ముఖం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, ఆ లోపల ఉన్న పరమాత్మ నీకు ప్రతిబింబిస్తాడు. అక్కడ అరచేతిలో ఉన్న వస్తువుని నువ్వు ఎంత స్పష్టంగా చూడగలవో, నీ బుద్ధి శుద్ధి అయిన రోజుని, నీ బుద్ధి రాగద్వేషరహితమైన రోజుని లోపల పరమాత్మ అంత స్పష్టంగా నువ్వు గోచరింపు చేసుకోగలవు. అర్జున, నీ బుద్ధిని బాగు చేసుకోవడం కంటే మించిన పని ఏమనుందా? నీకు చాలా పనులున్నాయి, నీ పనులు మీరు చేసుకోవచ్చు. బుద్ధిని బాగు చేసుకునే పని కూడా, అది కూడా పనే. అంతకంటే మించిన పని ఉందా? దాంతో సమానమైన పని ఉందా? ఇక్కడ లోపల మన అంతఃకరణ శుద్ధి అయిందనుకోండి, అంతఃకరణ నిర్మలైందనుకోండి, అక్కడి నుంచి వచ్చే సుఖం, అక్కడి నుంచి శాంతి మీరు భరించలేరు. లోపల మనకు అంతఃకరణ శుద్ధి అయితే లోపల నుంచి మన స్వరూపంలోంచి వచ్చే సుఖం, మన స్వరూపంలోంచి వచ్చే శాంతి, మన స్వరూపంలోంచి ఆనందం, ఎప్పుడో వస్తుంది అనుకున్న ఆనందం అప్పుడే వచ్చేసినది. మనం భరించలేనంత శాంతి, భరించలేనంత సుఖం మనల్ని భరిస్తుంది, అది జ్ఞానం. అంటే మన అన్ని విధముల ప్రయత్నం చేసి మన బుద్ధిని బాగు చేసుకోవాలి. మన బుద్ధిని మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని దయ కూడా వస్తుంది, దేవుని కటాక్షం వస్తుంది, దేవుని కటాక్షం వస్తుంది. నన్ను తెలుసుకోడు అర్జున, నన్ను తెలుసుకోవడానికంటే మించిన ధర్మం ఉందా? నన్ను తెలుసుకోవడానికంటే మించిన జ్ఞానం ఉందా? నన్ను తెలుసుకోవడానికి అంటే మించిన సత్కర్మ ఉందా? ఈ జ్ఞానానికైనా ధర్మానికైనా సత్కర్మ గమ్యం నేనే కదా, ఎవరు గమ్యం నేనే కదా. ఆగి మారిపో, పనికి రాదు. వచ్చిన పని మర్చిపోకండి, వచ్చిన పని మీరు మర్చిపోకండి. మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు స్మృతి మీకు ఉండాలి, దాని తాలూకు స్పృహ మీకు ఉండాలి. ఒకసారి దక్షిణేశ్వరం వెళ్ళారు. ఎవరు? మహాత్మా గాంధీ గారు 1921లో దక్షిణేశ్వరం వెళ్ళారు. రామకృష్ణ పరమహంస తపస్సు చేసినటువంటి దక్షిణేశ్వరం. గాంధీ గారు ఇచ్చారని అక్కడికి 100 మంది వచ్చారు. గాంధీ గారు ఇచ్చారని 100 మంది చెప్పి ఇప్పుడు 21లో మీరందరూ స్వాతంత్ర సమరంలో పాల్గొండి, మీరందరూ దేశాని కోసం త్యాగం చేయండి చెప్పటానికి నేను ఇక్కడికి రాలేదు. మీరందరూ దేశం కోసం త్యాగం చేయండి, మీరందరూ స్వాతంత్ర సమరంలో పాల్గొండి అని చెప్పటానికి నేను ఇక్కడికి రాలేదు. ఎవరిని స్మరించుకుంటే నేను పవిత్రుని అయ్యాను, ఎవరు బోధలు వినటం, ఎవరు బోధలు వినటం వల్ల నా బుద్ధిలో వంకర్లు పోతున్నాయో, ఎవరు అవలంబించిన బ్రహ్మచర్యాన్ని నేను ఆదర్శంగా పెట్టుకున్నాను, వారికి ఇక్కడ నేను ప్రసిద్ధి చెప్పడానికి వచ్చాను కానీ మీకు బోధించటానికి రాలేదు. మీకు ఇక్కడికి బోధించడానికి అంటే 100 మంది చేరారు అక్కడికి, నేను ఇక్కడికి బోధించడానికి రాలేదు. ఎవరు అవలంబించిన బ్రహ్మచర్యం నాకు ఆదర్శమైందో, ఎవరు మాటలు చదవటం వల్ల నాకు బుద్ధిలో వంకర్లు పోతున్నాయో, ఎవరిని స్మరించుకోవటం వల్ల నిర్మలత్వం వస్తుందో, ఎవరిని ధ్యానించి ఎవరి రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, ఎవరి నామాన్ని స్మరించటం వల్ల నేను చేసుకున్న పని ఇంకా బాగా చెయ్యాలని బుద్ధి నాకు కలుగుతుందో, వారికి నేను ఇక్కడ కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను కానీ మీకు పాఠాలు చెప్పడానికి రాలేదు అన్నారు. మనం కాశీ వెళ్తే దేవుని దర్శించడానికి వెళ్తాం కానీ దేవుని బోధించడానికి వెళ్ళాం. మనం కాశీ వెళ్ళామనుకోండి, విశ్వేశ్వరుని దర్శించడానికి వెళ్తాం కానీ అక్కడ బోధించడానికి వెళ్ళాం. అది గాంధీ గారు చెప్పింది. నేను ఇక్కడ బోధించడానికి రాలేదు. నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణు సహస్రనామాల్లో ఒక మాట ఉంది, తీర్థకరుడు. తీర్థం అంటే అక్కడ మనం వాటర్, తీర్థం అంటే అక్కడ వాటర్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. జలం, తీర్థం అంటే జలం, అంటే జలం అని అక్కడ అర్థం చేసుకోవచ్చు. అక్కడ తీర్థం అంటే శాస్త్రం. మనకి శాస్త్రాన్ని ఇచ్చిన వాడు దేవుడు. తీర్థం అంటే జలం అని కూడా అర్థం ఉంది, కానీ తీర్థం అంటే అక్కడ శాస్త్రం. ఎవడైతే మనకి శాస్త్రాన్ని ఇచ్చాడో ఆ శాస్త్రానికి అనుగుణంగా మనం జీవిస్తేనే వాళ్ళు ఐక్యమవుతాం. తీర్థకరుడు అని విష్ణు శాస్త్రం వాళ్ళు వస్తుంది. అక్కడ తీర్థాన్ని ఇచ్చాడు. తీర్థాన్ని ఇవ్వటం అంటే ఇక జలవనని కాదు, జలవని అర్థం చేసుకోవచ్చు, కానీ తీర్థం అంటే అక్కడ శాస్త్రం. తీర్థం అంటే శాస్త్రం. ఎవడైతే మనకు శాస్త్రాన్ని ఇచ్చాడో ఆ శాస్త్రానికి అనుగుణంగా మనం జీవిస్తే ఆయనలో ఇచ్చిన వాళ్ళు ఐక్యం అవుతాం. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు మనం చేసే ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి? దేహాత్మ బుద్ధి నశించాలి. దేహాత్మ బుద్ధి నశించాలి, పోగొట్టుకునేది. పొందవలసింది ఏంటి? అది బ్రహ్మాత్మ బుద్ధి. పోగొట్టుకోవలసింది దేహ, సంపాదించవలసింది బ్రహ్మాత్మ బుద్ధి. ఆ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకోండి చాలు. ఈరోజు నేను చెప్పిన ఉపన్యాసం సారాంశం అది, ఈ ప్రవచన సారాంశం అది. దేహాత్మ బుద్ధి పోగొట్టుకోవాలి, సంపాదించవలసింది బ్రహ్మాత్మ బుద్ధి. అంటే ఈ రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఈ రోజున. ఓ దేహాత్మ భావన పోవాలి, బ్రహ్మాత్మ భావన రావ అది పోవాలి, ఇది రావాలి. అది
శాంతి శాంతి శాంతి.